ఈశ్వరుడు పశుపతి అని పేరు. అంటే మనం అందరం పశువులు, మనందరం పశువులు అంటే మన శరీర పశువులు అంటారు, జీవ లక్షణాలు అంటే పశువు లక్షణం. చూడరా వాడు పశువు అంటారు చూడండి, అంటే మనలో ఉన్న మనస్సు మనలో ఉన్న జీవ లక్షణాలని కూడా పశువులకి, జీవ లక్షణాలు ఉన్నంతకాలం మనం పశువులు. రాగద్వేషాలు, హెచ్చు తగ్గులు, ఈ కామక్రోధాలు, తొందరగా ఆవేశపట్టడం, తొందరగా ఉద్యోగ పట్టడం, జీవ లక్షణాలు అనేది వచ్చాయి. ఉన్నంతకాలం మనం పశువు అంటే ఎంతకాలం అయితే ఈ పశు లక్షణాలు మనలో ఉన్నాయో మనకు పశుపతి దొరకదు. పశుపతి అంటే ఈశ్వరుడు. మనం ఇప్పుడు అహంకారం అనే పశువుని శుద్ధి చేస్తే కానీ మనలో ఈశ్వరుడు మన స్వరూపంగా ఉన్నప్పటికీ, మన ఆత్మ మన స్వరూపంగా ఉన్నప్పటికీ అది మనకు లక్ష్యం కాదు. మోక్ష సుఖం, ఆత్మ సుఖం ఎప్పుడు ఉంది మనలో? అది మనం ఏమనుకుంటున్నాం, మోక్షం ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, దానికోసం ప్రయాణం చేయాలి అని అనుకుంటాం. ఇదంతా మన కల్పన, ఇదంతా మనం ఊహించుకుంటున్నామంటే దాని మోక్షం మన స్వరూపం ఎక్కడ ఉంది, ఎక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. అర్థం చేసుకునే యోగ్యత సరిగ్గా లేని మనని మోక్షం ఎక్కడ ఉందని, లేదా మరణించిన తర్వాత వస్తుందని ఇలా అనుకుంటాం. మరణించిన తర్వాత ఏమి రాదు, ఎలా ఉన్నాం అలా మన మనసును శుద్ధి చేసుకునే విషయంలో చాలు ఏమైనా సహాయం చేయాలి. ఇంకా కొద్ది గొప్ప దరిద్రం ఏమైనా సహాయం చేస్తే మనం చాలు అసలు సహాయం చేయాలి. దరిద్రం ఏమైనా కొన్ని సహాయం చేస్తే సహాయం పొగడతాడు. చావు మటుకు అసలు ఏం సహాయం చేయాలి, చావు చేసిన సహాయం ఇవ్వతే ఇక్కడ మనకి పాత శరీరాన్ని తీసేసి కొత్త శరీరం సాగు చేసే సహాయం శరీరాన్ని మారుస్తుంది. కానీ మన మనసును శుద్ధి చేయడానికి చావు మనకేం ఉపయోగం? సోదర మహాశైలరా, మనలో ఉన్న పశు లక్షణాలని, అహంకార లక్షణాలని, జీవ లక్షణాలని విడిచిపెట్టడం పూజ. ఈ విడిచిపెట్టడం త్యాగం, మిగతాయి త్యాగం కాదు, మిగతాయి పూజ. పశు రూపంలో ఈ జీవ లక్షణాలు, ఈ అహంకార లక్షణాలు ఈ విడిచిపెట్టడం నిజమైన పూజ. ఎవరైతే తనలో ఉన్న దుర్గుణాలను విడిచిపెట్టడో, ఎన్ని పూజలు చేసినా మీరు ఉన్న చోట ఉంటారు కానీ మీ దగ్గర దేనికి కనపడదు. పూజ ఎందుకు చేస్తున్నాం మనం? ఏదో లోపల కొన్ని ఉద్దేశాలు ఉంటాయి మనకి, ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం పూజ చేస్తాం. అదే ఉద్దేశాలు మీకు నెరవేరవచ్చు, నేను కాలంతో లేదు కానీ జ్ఞానం కాదు. నేను ఎప్పుడైతే నా రాగద్వేషాలు విడిచిపెట్టాను, అదే పూజ, అదే జపం, అదే త్యాగం. నిజమైన త్యాగం ఏంటంటే నాలో ఉన్న మోక్షాన్ని, నాలో ఉన్న జ్ఞానాన్ని, సహజంగా ఉన్న నాలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏ గుణాలైతే నా జ్ఞాన విరోధులుగా, మోక్ష విరోధులుగా, కాంతి విరోధులుగా, శాంతి విరోధులుగా ఏ గుణాలైతే నాలో ఉన్నాయో, ఆ గుణాలను నేను విడిచిపెట్టడానికి నిజంగా ప్రయత్నం చేయటమే పూజ. ఇది లాంగ్ స్ట్రగుల్. ఆ ఎఫర్ట్ మీరు చేయటంలో, ఆ ప్రయత్నం మీరు చేయటం నిజంగా పూజ చేస్తున్నట్టు గుర్తు. ఆ పూజ మీరు ఎవరైనా చేస్తున్నారు. చెట్టుకు పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు కోసుకొచ్చి మీరు దేవుడి దగ్గర పెడుతున్నారు. ఆ పుణ్యం మీదే చెట్టుదే, పువ్వులేమో చెట్టు మీరు కోసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతున్నారు. ఆ పుణ్యం చెట్టుకు వెళ్ళాలని మీకు రావాలి. మనస్సు యొక్క నిగ్రహం కోసం, మన మనస్సు యొక్క యాదాగ్రం చేయడం కోసం పూజ జపమే అని పుట్టారు రైట్. అంటే సాకరవాడు మన బట్టల్ని ఉతికి ఎలా వస్తున్నాడో అలా ఉతకేసుకోవడం కోసం, ఈ మనసును ఉతకేసుకోవడం కోసం పూజని, జపమని, సత్సంగమని, ధ్యానమని అని పెట్టాం. అయితే నిజమైన పూజ నాలో మోక్షం ఉంది, మీరు ఆత్మరూపంలో ఉన్నానని భగవంతుడు చెబుతున్నాడు. మీరందరిలోని ఆత్మరూపంలో ఉన్నాను నేను భగవంతుడు చెబుతున్నాడు. అయితే మనకు అనుభవంలోకి రావటం లేదు. అనుభవంలోకి రాకపోవడానికి కారణం ఎవరో కాదు, కారణం పరాయి వాళ్ళు ఎవరో కారణం కాదు, నా మనస్సే కాదు. ఊరు కారణం కాదు, దేశం కారణం కాదు, సమాజం కారణం కాదు. నాలో ఉన్న సుఖం నాకు అనుభవంలోకి రాకపోవడానికి కారణం నాలో ఉన్న గుణాలే, ప్రసూతి గుణాలే కారణం. ఈ గుణాలను మీరు తొలగించుకోకుండా మీరు పూజ చేసినా జపం చేసినా మనకు మోక్షం రాదు, సమాధి రాదు. మనకున్న రోగం ఇది మందు పుచ్చుకుంటే తగ్గిరాగలను, లేదు ఆపరేషన్ కావాలి. నువ్వు మందులు పుచ్చుకుంటే తగ్గి రోగం అలా కనపడ్డది, ఆపరేషన్ చేయించుకుంటేనే కానీ ఇదేమి తగ్గే ఉపాయం కనపడ్డాయి. ఈ సర్జరీ మెడిసిన్ వల్ల తగ్గింది కాదు, ఇది సర్జరీ వల్ల ఎక్కవలసింది. ఎందుకు సర్జరీ కావాలంటే గమ్యం తప్పమ్మా. నువ్వు భక్తుడు కానివాడేవాడున్నాడు, పోడుల్లో నాకు దొంగతనం పారితే నేను వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళి వస్తాను, నేను మొక్కుకుంటాను అనుకుంటున్నా. నేను భక్తుడిని కదా, మీరు ఎవరైనా కాదంటే. అదే నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా ఇంటికి రాకుంటే వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళు, లేదా బెదవాడలో ఉంటుందో 4000 వేస్తానని చెప్తాను. మరి నేను భక్తుడినే కదా. నువ్వు భక్తులు కాని వాళ్ళు దొంగలు భక్తులే, వాళ్ళు విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు, దగ్గర మోసం చేయరు. దొంగలు మోసం చేయరు, విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు, వెంకటేశ్వరం బిగ్బీలో ఎంత అయితే వేస్తామో అంత వేసి వచ్చేస్తారు తిరుపతి. అది మీరు ఆడు భక్తులే కదా. భక్తులు కానివాడు ఎవరున్నాడు అసలు? ఎలక్షన్లో నెగ్గినవాడు ప్రతివాడు వెంకటేశ్వరం దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. వెంకటేశ్వరం దండం పెడుతున్నాడు, ఎలక్షన్లో నెగ్గితే అవి ముందుకు వేసి వస్తున్నాడు. వాడు భక్తులు కాదని ఎలా అంటే వాడు భక్తులే కదా. అసలు చివరికి ఎలా తయారైంది, ఏది భక్తో ఏది భక్తి కాదో తెలియకుండా కన్ఫ్యూజన్ పెట్టుబడేశారు. చాలా సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేసి ఉద్దేశం. ఇప్పుడు రావణాసుడు భక్తుడే కదా, రావణాసుడు భక్తుడు కాదని ఎవరైనా అంటారా? మనకంటే ఎక్కువ పువ్వులు పూజ చేశాడు రావణాసుడు. రావణాసుడు భక్తుడే, దుర్యోధనుడు భక్తుడే, అందరూ భక్తులే. రావణాసుడు చేసినంత పూజ మనలో ఎవరు చేస్తున్నారు చెప్పండి? అయితే అతను భక్తుడు కాదని ఎలా అంటాం మనం? అయితే ఇక్కడ ఆపరేషన్ ఎందుకు కావాలని ఎందుకు చెబుతున్నానంటే, మన జీవగుణాలు మన జీవలక్షణం రావడం చేసుకుంటున్నాం, జీవలక్షణాలు తెప్పించుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేయటం లేదు, నైతిక విలువలను కూడా పెంచుకోవడం లేదు. ఏది ధర్మం ఏది ధర్మ విరుద్ధం, ఏది జ్ఞానం ఏది జ్ఞాన విరుద్ధం, ఏది నీతి ఏది నీతి విరుద్ధం, ఏది సహేతుకం ఏది అహేతుకం అని నైతిక విలువలు విడిచిపెట్టి ధర్మాన్ని విడిచిపెట్టి మన భక్తి మార్గంలో ప్రయాణించారు. ధర్మాన్ని విడిచిపెట్టిన భక్తి ఎటువంటి రామాసుడు భక్తులండి? అవి భక్తే. అవి ఎక్కడ తీసుకెళ్తున్నాయి? నరకాన్ని దాటి మన నైతిక విలువలను విడిచిపెట్టేసి నేను ఏదో పూజ చేస్తున్నాను జపం చేస్తున్నానంటే వాడు ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి రాడు. వాడు ఎన్ని కోటి జన్మలు ఎత్తనండి, ఎన్ని లక్షల జన్మలు ఎత్తనో వాడు మోక్షం కూడా పొందరు. తన డెస్టినేషన్ ఏదో కనీసం తెలియనప్పుడు వాడికి ఎలా తెలుస్తుంది? తెలియనే తెలియదు. అంటే మన గుణాలను సరి చేసుకోకుండా నేనేదో భక్తి చేస్తున్నానో రామనామం చేస్తున్నానో కృష్ణ జపం చేస్తున్నానంటే అది మనకు మోక్షాన్ని తీసుకెళ్తే మోక్షానికి దారి కనపడదు. ముందు మనం కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకోవాలి. రోగం ఏంటో కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకోవాలి. భగవంతుడు మీ హృదయంలో అందరి హృదయంలో నేను ప్రకాశిస్తానని చెప్పాను, ఇందులో సందేహం. అయితే భగవంతుడు మీ అందరి హృదయంలో ప్రకాశిస్తున్నప్పుడు మీ హృదయంలో ఉన్న భగవంతుడు భగవంతుని మీకు తెలియకుండా ఏది మీకు వచ్చేస్తాను? ఇది ఇక్కడ ప్రశ్న. భగవంతుడు అబద్ధం చెప్పడు కదా. భగవంతుడు ఏం చెప్పాడు? మీ అందరి హృదయంలోనూ నేను ఆత్మగా ప్రకాశిస్తున్నానని చెప్పాడు. ఆత్మస్వరూపం ఎటువంటి సుఖస్వరూపం అని చెప్పాడు? మనందరం దుఃఖంగా ఉన్నా సుఖంగా ఉన్నాం. ప్రతి మనిషి దుఃఖంగా ఉన్నాడా సుఖంగా ఉన్నాడు? నాలో ఉన్న సుఖం నా చేతికి దొరకకుండా ఏది మనకి అడ్డు వస్తున్నది అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా వేసుకున్నారు? మీరు పూజలు చేస్తున్నారు కానీ ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారు? మీరు బాగా ఆలోచించాలి. కాకపోతే దేవుణ్ణి పక్కన కూర్చోబెట్టండి, క్షేత్రాన్ని పక్కన కూర్చోబెట్టండి. ఆచారంలో ఒక మాట చెప్పాడు, ఆత్మ తెలియని వాడికి ఎన్ని క్షేత్రాలు తెలియదా? అది తెలియదు అన్నాడు. ఆత్మ తెలుసున్న వాడికి క్షేత్రం అక్కర్లేదు. ఎలా ఉంది మీరు కోపం ఎవరికైనా ఎప్పుడైనా వస్తాం, ఇంటికి ఎప్పుడైనా కోపం వస్తాను వస్తానండి, కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలు, రాముడు చెప్పిన మాటలు, గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు, యేసు చెప్పిన మాటలు, ఆచార్య పురుషుడు భగవాన్ చెప్పిన మాటలు, ఆ మాటలన్నీ పక్కన పెట్టాడు. మూట మళ్ళీ తీద్దాం, మూట కట్టి పక్కన పెట్టిన మాటలు. మీకు కోపం వచ్చినప్పుడు మీకు వచ్చిన కోపం మీ శరీరాన్ని మీ తెలివితేటలు మీ మనసుని పాడు చేస్తుందా లేకపోతే మీకు ఆ కోపం మీకు ఉపయోగపడుతుందో అపకారంతో? మీ కోపం మీ తెలివితేటలను పాడు చేస్తుందా? అది మీ తెలివితేటలను అభివృద్ధి చేస్తాం. కానీ నేను చెప్పేది ఏమిటంటే, మీరు నష్టం వచ్చి వ్యాపారం ఎంతకాలం చేస్తారు? మీ కోపం మీకు నష్టం తీసుకొస్తుంది, మీ ఆవేశం మీకు నష్టం తీసుకొస్తుంది. మీరు ఇలా నష్టంతో ఎంతకాలం ఉంటారు? ఇది 4 రూపాయలు లాభం వస్తే తినగలరు, కానీ నష్టం ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు భరించగలరు? మోక్షం మాటదులేండి, దైవం మాటదులేండి. నాకున్న తెలివితేటలను పెంచడానికి నా కోపం ఉపయోగపడుతుంది. నా తెలివితేటలు పెంచడానికి సరిగ్గా తగ్గించేస్తాను. కానీ ఎందుచేత నేను తొలగించుకోలేకపోతున్నాను? నేను పూజ చేస్తే జ్ఞానం కలిగినట్టు కాదు, నాకు దేవుడు నామం ఉచ్చారణ చేస్తే నాకు జ్ఞానం కలిగినట్టు కాదు. మీరందరూ నన్ను ద్వేషిస్తున్నప్పటికీ మీ మీద నాకు ద్వేషం కలగకుండా కలిగిందంటే వీరికి నటించడం కాదు, మీ మీద నాకు ద్వేషం కలగకుండా అంటే నాకు జ్ఞానం కాదు. కోపం ఉన్న వల్ల నేను నష్టపోతుంటే ఆ కోపాన్ని ఎలా వదిలించుకోవాలనే ప్రయత్నం సాగం చేయడం మానేసి నేను పూజ చేస్తానంటే మాటకు అర్థం ఉంటుంది. ఏ గుణాలైతే, ఏ కోపం అయితే, ఏ రాగం అయితే, ఏ ద్వేషం అయితే నా తెలివితేటలను చంపేస్తా అంటే, నా తెలివితేటలను చంపేసి గుణాలు నేను వదులుకోవడం మానేసి నేను పూజ చేశాను, రోజు మీద మమ్మల్ని యాత్రకి వెళ్ళి వచ్చానండి, ఏం సుఖం నీకు ఏం కాపాడుతుంది? మనం ఎలా ఎంతకాలం నష్టపోవటం? కొంతమంది ఏమో రమణ మహర్షి భక్తులు, కొంతమంది ఏమో సత్యసాయిబాబా భక్తులు, కొంతమంది రాముడికి భక్తులు, కొంతమంది కృష్ణుడు భక్తులు, కొంతమంది శివుడికి భక్తులు. అయితే ఏదో కట్టాడు కట్టేసరి మనసును రాను ఉంది. ఏదో ఒక అవతార పురుషుడికి మనకు బానిసగా ఉన్నంత మాత్రం చేసి మనకు జ్ఞానం వచ్చేస్తుందా? రమణ మహర్షి గారు ఇలా చెప్పారండి, బాబా గారు ఇలా చెప్పారండి, లేదా రాముడు ఇలా చెప్పాడండి అనుకుంటాం. వాళ్ళకే మనం బానిసలుగా ఉంటాం అనుకుని మాట వచ్చింది, అయితే మనకు జ్ఞానం వచ్చేస్తుంది. నేను చేసే జపం వల్ల, నేను చేసే ఆరాధన వల్ల నా దుర్గుణాల కనుక బయటకు వెళ్ళకపోతే ఏమి ప్రయోజనం? నా జీవలక్షణాల కనుక బయటకు తప్పకపోతే ఏమి ప్రయోజనం లేదు. అందుకే సర్జరీ కావాలి. మిమ్మల్ని జిన్నులు రమ్మని అందరిని ఆహ్వానిస్తున్నాను. నేను మీకు ఇచ్చి కన్నీళ్ళే కానీ బహుమానాలు ఇవ్వలేను, అది దానికి సిద్ధమైతే రావచ్చు. నీతి కూడా మనస్సుకు సంబంధించింది కానీ బయటకు సంబంధించింది కాదు. అసలు మొరాలిటీ జెంటర్ మరి మాట అష్టం. మీరు బయటకు నాజుగ్గా మీరు మాట్లాడవచ్చు, లోపల మనసులో కుళ్ళు పెట్టుకోవచ్చు. అది నీతి ఎలా అవుతుంది? బయటేమో గౌరవంగా మాట్లాడవచ్చు, మనసులో కుళ్ళు ఉంటుంది అనుకోండి, అది నీతి ఎలా అవుతుంది? కాబట్టి మనసులో కనుక కుళ్ళు లేకుండి బయట కొంచెం తగ్గిందా మాట్లాడినారు దీన్ని చెడ్డది. మీకు ఎంత లోపల ఏం జరుగుతుంది అది మీరు చూసుకోవాల్సింది. మీరు బయట మీ కళ్ళ కనిపిస్తే మీ ప్రపంచం కంటే లోపల ఉన్న ప్రపంచం ఇంకా పెద్దది. కళ్ళు ఉన్నాయి మనకి సినిమాలు చూసి వస్తా అనుకున్న ఉదాహరణకి, అది మన హృదయానికి విషంతో సమానం. ఈ సమాజాన్ని ఎక్కువ పాడు చేసి ఏంటంటే సినిమా. మీరు 6 నెలల సాధన చేసి ఒక సినిమా చూస్తూ ఈ 6 నెలల సాధన పోతుంది. ఈ జన్మ గడిచిపోతే గడిచిపోయినట్టు అనుకోకండి. మనకి ఈ దేహాలు ఉన్నాయో అలాగే భవిష్యత్తులో కూడా మనకు దేహాలు వస్తాయి. ఈ రోజు వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టు కాదు, ఈ జన్మకి వెళ్ళిపోయినట్టు కాదు. మన కళ్ళు మనకు ఉపకారం జరిగేలా మన కళ్ళు ఉపయోగించుకోవాలి. అలాగే మన చెవులు కూడా మనకు ఉపకారం జరిగేలా మన చెవులను ఉపయోగించుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, చెడ్డ పని చేయొద్దన్నారు. కారణం ఏంటి? కారణం చెడ్డ పని ఎందుకు చేయొద్దన్నారు? మనకు దుఃఖం వస్తుంది. మంచి పని చేయమన్నారు. ఎందుకు మంచి పని చేయమన్నారు? మంచి పని మన సుఖం తీసుకొస్తుంటారు. ఏ గుణాలుంటే మన శరీరానికి ఆరోగ్యం చెడిపోతుంది, ఏ గుణాలుంటే మన మనసుకి శాంతి పోతుందో ఆ గుణాలు విడిచిపెట్టకపోతే భక్తి ఉన్నారు. ఏ గుణాలు ఉంటాం మన శరీరానికి ఆరోగ్యం చెడిపోతుంది, ఏ గుణాలు ఉంటాం మన మనసుకి అశాంతి వస్తుందో ఆ గుణాలను మనం విడిచిపెట్టలేకపోతే అది భక్తి లేదు. ఏమండి, మీ ఇంటికి దరిద్రం వస్తుందంటే అందరూ కంగారు పడతారు, ధనం వస్తుందంటే సంతోషిస్తారు, కానీ దరిద్రం వస్తుందంటే అందరూ కంగారు పడతారు. అసలు మనం చేసి పూజ కూడా ధనం కోసమే కదా. చాలా వస్తానంటే మరీ కంగారు పడతారు. కానీ దరిద్రానికి మనం ఎక్కువ కంగారు పడక్కర్లేదు, చాలుకి ఎక్కువ కంగారు పడవలసింది. ఎక్కువ కంగారు పడవలసింది మన హృదయంలో ఉన్న అహంకారం. ఎందుకేటంటే నా అహంకారం నాకు చేస్తున్నంత అపకారం, నాకు దారిద్ర్యం చేయదు చాలు చేయదు. కానీ ఏం చేస్తున్నాను, అహంకారాన్ని అలా అదే పరిచయం చేసుకుంటున్నాను. నేను జడిచి వేము చాలుకి జరిచాను కదా. అందరూ నేను అని అంటున్నారా? అంటున్నారు కదా. అందరూ నేను అంటున్నారు కదా. మీరేమైనా అనుమానం ఉందండి? మీరు నేను అంటున్నారు కదా. నేను అనుకుంటే అది వ్యవహారంలో జరుగుతుంది. అందరూ నేను అంటున్నారు కదా. ఇది నేనే మనసు. దాన్ని జయించిన వాడికి కానీ జ్ఞానం కరెక్ట్. ఏ మాటలో ఎంత కలుగుతుందో అవి చెప్పాలన్నా నాకు. మిమ్మల్ని సంతోషపెట్టే మాటలు కానీ మిమ్మల్ని పొగిడే మాటలు కానీ నాకు చెప్పాలి. నువ్వు ఏ మాటలు అయితే ఎంతో కలుగుతుందో ఆ మాటలే చెప్పాలి. మనని నేను ఈ నేనే మనస్సు నేనే అహంకారం. ఈ అహంకారాన్ని తీసుకెళ్లి మోక్షం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ అహంకారానికి మోక్షం తిన్నానా ఏం లేదు. మన ప్రయత్నం మోక్షం కావాలంటారు, మోక్షం కావాలంటారు కదా. ఇప్పుడు ఈ నేను అంటున్నాం మనం. అంటే ఈ నేనుకి మోక్షం ఇస్తున్నామనే, ఈ నేనుని తీసుకెళ్లి తిండర్ని మోక్షాన్ని తప్పి చెబుతామని ఏంటి? ఈ నేను ఏం చేద్దాం? మోక్షం అంటే ఎవరికి? ఈ నేనికే మోక్షం కావాలని మాకు ఏమక్కర్లేదు. మోక్షం కావాలంటే ఏంటి? నేనుకి మోక్షం. నేనుకి మోక్షం కాదు, నేను విడిచిపెట్టడం మోక్షం. నా అనుకునే నేను విడిచిపెట్టడం మోక్షం. దానికి మోక్షం కాదు. దానికి మోక్షం ఏంటి? దానికి మోక్షం కాదు, దాన్ని విడిచిపెట్టడం మోక్షం. దానికి మనలో ఎవరైనా మనం సిద్ధంగా ఉన్నాం, దాన్ని విడిచిపెట్టాం. రహస్యం చూపితే మీరు ఎక్కడ చెప్పకండి. పూర్వంలో కూడా యాగి చేయండి. మరి మీరు రామాయణాలు అయితే చదువుతున్నారు, ఇక్కడ రామాయణాలు భారతాలు భాగవతాలు అయితే చదువుతున్నారు కదా. అది చదివేది మీరు ఏమనుకుంటున్నారు? రావణాసుడు రాక్షసుడు, దుర్యోధనుడు రాక్షసుడు, కంసుడు రాక్షసుడు. అది యథార్థం చెప్పాలండి. నేనే రాక్షసుడు. ఇప్పుడు నేను అంటున్నా ఈ నేనే రాక్షసుడు. కొన్ని వేల మంది రాక్షసులు కలిసి చేయలేని చెట్టు నేను చేస్తాను. బయట రాక్షసుడు నా శరీరాన్ని చంపగలను, కానీ ఈ నేను నాకు నిరంతరం సుఖం లేకుండా చేశాను. వీడు రాక్షసుడు, ఆడ రాక్షసుడు. నేను ఎప్పుడు దుఃఖంలో ఉంటాను కారణం, ఎప్పుడు నరకంలో ఉంటాను కారణం ఈ నేనే కారణం. అంటే నిజమైన రాక్షసుడు ఎవరు? నేనే. అంటే నేనే రాక్షసుడు. అక్కడ పెట్టుకునే మనం భర్త అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాడు ఏం చేస్తాడు? మీలో ఉన్న తప్పులు, మీలో ఉన్న తప్పులు ఎత్తమంటాడు. వాడు ఎంత రాక్షసుడు వాళ్ళు చెప్పరు మనకి. వీడు రాక్షసుడే, కానీ మీలో ఉన్న తప్పులు, మీలో ఉన్న బలహీనతలు, మీలో ఉన్న బలహీనతలు వెతకమంటాడు. నరకాసుడు అంటే నేను. మనకి దీపావళి ఇప్పుడు ఆ నరకాసుడిని చంపినప్పుడు మనకు దీపావళి. శాంతి సహజంగా ఉంది, సుఖం కూడా సహజంగా ఉంది, అన్ని సహజంగా ఉన్నాయి మనలో. అది మన అనుభవం రాకుండా చేసి నేనే రాక్షసుడు. వాటిని మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని అలంకరిస్తున్నాం, వాళ్ళకి బట్టలు కొనిస్తున్నాం, వస్తువులు పెడుతున్నాం, వాళ్ళని అలంకరించి వాళ్ళ సింహాసనం మీద కూర్చుంటాం. ఏ పూజ చేసి తీర్చుకుంటాడు, ఏం జపం చేసి తీర్చుకుంటాడు. ప్రతి మాటలోని ఈ నేనే అహంకారాన్ని అభివృద్ధి ఉండాలని చూసుకుని మాట్లాడతాం. మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఈ నూతన వేసుకోండి, మీరు మంచి పని చేస్తే మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ నూనె వేసుకుంటారు. కానీ ఈ నేను అలంకరించొద్దంటే మీరు మాట్లాడు. నేనే కష్టపడవద్దు, నేను అలంకరించడం మానేయండి. ఈ రోజు మీకు మోక్షం. జ్ఞానం కోసం నేను చేసే పనులు, నా అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం నేనే చేసే పనులు. నా జ్ఞానం కోసం నేను చేస్తుంటే సత్కర్మ, నా అహంకారం కోసం నేను పనిచేస్తుంటే అహంకారాన్ని పెంచుకోవడం కోసం పనిచేస్తుంటే దుష్టకర్మ. మీరు ఎవరికైనా క్యాన్సర్మా మీరేం కంగారు పడదు. మీరు ఒకవేళ క్యాన్సర్ జబ్బు ఎవరికైనా ఉందనుకోండి ఏం కంగారు పడుతుంది? అంటే నిజమైన జబ్బు క్యాన్సర్ కాదు, నిజమైన జబ్బు ద్వేషం. ఇది క్యాన్సర్ ఈ దేహాన్ని ఒక్కదానిలో తీసుకుపోతుంది. ద్వేషం నరకంలో తీసుకెళ్ళిపోతుంది, శాస్త్రంలో నరకం నుంచి. అంటే నిజమైన జబ్బు క్యాన్సర్ కాదు, నిజమైన జబ్బు ద్వేషం. అంటే మీకు క్యాన్సర్ ఉంటే కంగారు పడకండి. ఒకవేళ ద్వేషం మీరు ఉండాలంటే ఉంటే కంగారు పడుతుంది. ఏం చేస్తున్నారు? క్యాన్సర్ ఉంటే రాయదుర్లో పెడుతున్నారు, కానీ ద్వేషం ఉంటే ఎలా పట్టించుకుంటున్నారు? ఏ జబ్బు చేసింది మనకి ఎవరైనా పట్టించుకున్నారు? మీరు ఎవరికైనా ద్వేషం ఉందనుకోండి, అసూయ ఉందనుకోండి, లేదా కోడ ఉందనుకోండి, ఏ కొన్ని హాస్పిటల్కి వెళ్దామని మీరు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు? అసలు క్యాన్సర్ ఉంటే 25 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా క్యాన్సర్ తగ్గించుకోవడం కోసం. మరి ద్వేషం కూడా ఒక రోగమే కదా. ఈ ద్వేషం అంటే చూసిన గంట కూడా కొట్టింది. ఈ ద్వేషం అనే రోగం తగ్గించుకోవడానికి ఏ హాస్పిటల్ కడుతున్నారు, ఏం డబ్బు కట్టుకుంటాను సిద్ధంగా ఉన్నారండి. ఏమంటే మీకు ద్వేషం చేసి అపకారంలో మీకు క్యాన్సర్ వెయ్యంటూ కూడా చెప్పి మద్రాసు అపోలో ఇచ్చిపోతే హాస్పిటల్కి వెళ్ళి అవసరం అయితే రెండు నెలలు మూడు నెలలు ఉంటానని మీరు వైద్యం చేయించుకుంటున్నారు కదా. మీలోనే దుర్కున్నారా, ఇవి రోగాలే కదా. ఆ రోగాలను తొలగించుకోవడం కోసం మీరు చేసే సాధన ఏంటి, మీరు చేసే ప్రయత్నం ఏంటి, మీరు పెట్టే పెట్టుబడి అదే ఆత్మ. మీకు కొంచెం ఈ మాటలు నచ్చకపోయినా ఏమో ఎప్పుడుకైనా ఇంకో 10 సంవత్సరాలు కానీ ఈ మాటలు మీకు గుర్తు వస్తాయని చెప్తున్నాను. దాని మందు ఎలా ఉంటుందండి, ఇంకా ఉంటున్నాను మళ్ళీ తిరిగి ఉంటుందండి. పూజిస్తారు పూజ చేస్తున్నారనుకున్న భావన ఉంది. మీలోని ద్వేషాన్ని, మీలోని రసీను, లేదా మీలో మీలోని రాగద్వేషాలను బయటికి గెంటడానికి ఆ దేవుడు ఉపయోగపడతాడనుకుని ఏంటి ఆ దేవుడిని ఏం చేసుకుంటారు. కానీ నా దేవుడు ఆ దేవుడు వల్ల మీకు ఉపకారం ఏంటని అడుగుతున్నాను. అది కానీ నా చొక్కా మీద ఏమైనా చేయనదైనా పాగుతాననుకోండి. మీరు ఎవరైనా మీ చొక్కా మీద చేయం పాగుతానండి, అది తీసేసుకోండి. దానికి అయితే నాకు కోపం రాదు, నా కోపం వస్తుంది. అది మీ నెత్తి మీద బారి ఉందండి, ఆ బారి కడిగేసుకోండి. మీరు ఎవరైనా చెబుతారు నాకు కోపం వస్తుంది, కానీ శరీరం మీద నా మట్టి మీరు తొలగించుకోమని చెబుతే నా కోపం రావట్లేదు. కానీ నా మనసులో మీ మనసులో పాలన దోషం ఉంది, దాన్ని తీసేసుకుని మీరు ఎవరైనా చెబుతారు మీ కలతో నాకు చూసి నా కోపం వస్తుంది. ఏంటి లోపం ఎక్కడ, ఈ లోపం ఎక్కడ ఉంది అసలు, ఏం చేత నాకు శరీరంలో ఉన్న మట్టిని తీయనంటే నా కోపం రావట్లేదు. నా మనసులో ఏదో ఒక దోష లోపంలో మట్టి ఉంటే తీసుకోమంటే నా కోపం వస్తుంది. మరి దీని కోపం రాలేదు, దానికి కోపం ఎందుకు వస్తుంది, ఈ లోపం ఎక్కడ ఉంది అసలు అంటే నా అహంకారంతో నేను కలిసి ఉంటున్నాను, దాన్ని ఐడెంటిటీ అవుతున్నాను, అప్పుడు కోపం పడతాను. నన్ను ఎవరు బంధిస్తున్నారు, మీరు ఎవరైనా బంధిస్తున్నారు నన్ను, నా మనస్సు నన్ను బంధిస్తున్నారు. నా మనస్సు నన్ను బంధించి చెప్పి మనస్సును తొలగించుకోవడం కోసం నేను చేసే ప్రయత్నం. నా మనస్సు నేను స్వాధీనం చేసుకుంటే స్నేహితులు నాకు చేసే ఉపకారం మనసు చేస్తానని చెప్పాడు భగవంతుడు. నా మనస్సు నేను స్వాధీనం చేసుకోలేకపోతే విరోధి నాకు ఎంత అపకారం చేస్తాడు, నా మనస్సు నాకెంత అపకారం చేస్తానని చెప్పాడు. దేహాన్ని కావచ్చు 300 రూపాయలు 400 రూపాయలు అవుతున్నాను, 300 రూపాయలు అయితేనే కానీ దేహం కావాలన్నాడు. పిల్లల ఖర్చు కాదు, 300 రూపాయలు పెట్టి ఈ దేహం కావచ్చు, 300 రూపాయలు పెట్టి మనం పుల్ల కొనుక్కుంటే మరి మనసు కావచ్చు. కొంచెం 4 రోజులు ఎక్కువ పడేద్దాం, 100 రూపాయలు పుల్ల కొనేద్దామండి, 100 రూపాయలు పుల్ల కొనిస్తే మన మనసు కావచ్చు. శరీరం కాలకముందు ఎవరైతే తన మనసును కాల్చుకున్నాడో వాడి శరీరం కాల్చకుండా పడలేదు, వాడు సిద్ధపురుషుడు. ఈ శరీరం ఉండదు ఎవరైతే తన మనసును కాల్చుకున్నాడో, తన అహంకారాన్ని కాల్చుకున్నాడో వాడు ఈ శరీరం కాల్చకుండా పడలేదు. కొంతమంది మంచి మాటలు వింటారు, కారణం ఏంటి, లోపల ఉన్న దోషం వింటాం. మనలో ఉన్న దోషం వల్ల దేవుడు లేదనుకుంటున్నాం, మనలో ఉన్న దోషం వల్ల శాస్త్రం లేదనుకుంటున్నాం. మనం ఏమనుకుంటామంటే దేవుడు లేదని అనుకుంటున్నాం. కానీ మీకు నిజం చెప్పాలంటే దేవుడు ఉన్నాడు మనం లేదు. కానీ మనం అనుకునే ఏంటి, మనం అన్నా దేవుడు లేడనుకుంటాం. మీరు ఎన్ని విద్యలు నేర్చుకోండి, ఎన్ని అధికారాలు సంపాదించండి, ఎంత కీర్తిని సంపాదించండి, మీరెవరో మీకు తెలియనప్పుడు ఏం తెలియనట్టే. నేనెవరో నాకు తెలియనప్పుడు నాకు ఎంత విజ్ఞానం ఉంటే నాకు తెలుసు, అయితే ఇంటి నిండా బియ్యం ఉన్నాయండి అనుకుని మాట్లాడుతుంటే మెతుకు కూడా నాకు అడగదు అనుకుని ఆ బియ్యం నాకు ఉపకారం. నాకు ఎంతో తెలివితేటలు ఉన్నాయి, ఎన్నో విషయాలు నాకు తెలుసు, కానీ నేనెవరో నాకు తెలియదు. నాకు చాలా విషయాలు తెలుసు తెలియదు, కానీ నేనెవరో నాకు తెలియదు. నేనెవరో నాకు తెలియనప్పుడు ఎన్ని విషయాలు తెలిసినప్పుడు నేనే సుఖపడతాను, నా ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నప్పుడు నాకు అడగనప్పుడు నేనే సుఖపడతాను, నాకు ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ, ఎన్ని శాస్త్రాలు నా చేతిలో ఉన్నప్పటికీ, నేనెవరినో నాకు తెలియనప్పుడు నాకు సుఖం లేదు. నేను ఇప్పుడు నేను అంతా అంటే నీకు ఏం తెలియదు అంటే ఊరుకుంటానండి, నీకు అన్ని తెలిసండి, నీకు సంతోషంగా నీకు ఏం తెలియదని మీరు ఊరుకో. చాలా విషయాలు తెలిసినా నాకు తెలియని విషయాలు ఉన్నాయనుకుంటా. సోకరేజ్ మాకు చెప్పాడు, నాకు ఒకే విషయం తెలుసా నేను సోకరేజ్ ఏం తెలిసంటే నాకు ఏం తెలియదు అని సంగతి తెలుసు. సోకరేజ్కి ఒకే విషయం తెలిసట్లేదు, ఏం తెలిసాడు దానికి, ఆయనకి ఏం తెలియదు అనే సంగతి నాకు తెలుసు. ఎన్నో విషయాలు తెలుసుకున్నా అనుకుంటూ తెలుసును, అన్ని విషయాలు తెలుసును, కానీ తను ఎవరో తాను తెలుసా, తానెవరో తాను తెలుసుకోవడానికి మీరు తెలుసుకున్న విషయాలు తానే లేనప్పుడు అది ఏం చేసుకుంటాడు, కాల్చుకోవాలండి, తొలి మంటెట్టుకోవాలంట. తొలి మీరెవరో తెలుసుకోకుండా మీరు శ్మశానం తెలిపోతాం అని అంటాం కూడా, మనం ఎవరో మనం తెలియకుండా మనం శ్మశానం తెలిపోతాం అనుకున్న మాట వచ్చింది. సహాయం చేస్తాం కొంతమంది అంటారు, ఒంటిగా కూర్చొని ఏకాంతంగా కూర్చొని రోజు 10 నిమిషాలు ఏకాంతంగా కూర్చోనండి, ఏకాంతంగా కూర్చోలేని ఒంటిగా ఉండలేమంటారు. మరి చచ్చిపోయినప్పుడు మనకు ఎవరు సహాయం వస్తారు, మీరు మరణించినప్పుడు మీకు కూడా ఎవరు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఏకాంతంగా ఉంటే మీకు ఎవరికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, కానీ మనకెవరు సహాయం చేస్తారు మరణించారు, మన జతగా లేవని వస్తారు మన కూడా. నా అహంకారం దేహంతో కలిసి, నా అహంకారం ఇప్పుడు దేహంతో కలిసింది, దేహంతో పేద వస్తుంది, దేహం పుట్టినప్పుడు నేను పుట్టానుకుంటున్నాను, దేహం మరణించినప్పుడు నేను మరణించాను. మీ మనస్సు యొక్క జన్మస్థానం మీరు చూసే వరకు మీ జ్ఞానం కావాలి. మీరు ఏ దేవుని ఆరాధించినా సరే, ఏ మతంలో ఆచారం, ఏ గురువుని ఆశ్రయించినా సరే, ఇది కుటుంబం గడిచినట్టు మీరు దేవాలయం కోర్టులో పోతే హైదరాబాద్ కోర్టుకు వెళ్ళొచ్చు, కుటుంబ తీర్పు అయిపోతే మీకు ఏ అవకాశం లేదు.
ఈ సుప్రీంకోర్టు చెప్పినట్టు నేను చెప్పినాను. నేను లేనంటున్నారు చూడండి, నీ నేను జన్మస్థానం నీకు తెలియకపోతే జ్ఞానం కాలేదా మనిషి?
దేవుడు నా కురిష్యతి నా జ్యేష్ఠి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిచయాలు వ్యక్తిమాన్యమే ప్రియ. ఒకసారి మనకు అనుకూలమైన విషయాలు ఏమైనా తెలుసు సంతోషం వచ్చేస్తున్నాను. నువ్వు నేను పొగుడుతానికి కొన్ని సంతోషం వస్తుంది. మీరు పొగుడుగలైతే సంతోషించుకోలేదు. మీరు మాయని మనకు అర్థం చేసుకోవాలి. మీరందరూ కలిసి నేను పొగుడుతానికి నాకు సంతోషం వస్తుంది. మీ లోపల పొగుడుగడేవాడు ఇక్కడ సంతోషించేవాడు. ఇదే కాదు ఆడేవాడు ఇదే ఏమైనా ఎవరు ఇష్టపడి నా ద్వేషించి ఎవరికైతే ద్వేషం లేదు నా శోచ్యకి ఎవరికైతే దుఃఖం లేదు నా కాంక్షకి ఎవరైతే దేనిని కోరడు శుభ అశుభ పరీక్షాది శుభాన్ని అశుభాన్ని ఎవరైతే నుంచి పెడుతున్నాడు.
చాలా మంది ఏం కోరుకుంటారంటే నాకు అశుభం అవుతుంది ఇప్పుడు శుభం ఉండాలి కానీ శుభం వెనకాల అశుభం. శుభాన్ని కోరుతున్నాడు ప్రతి వాడు నీ శుభం వెనకాల అశుభం వస్తుంది తప్పనిసరిగా. మనిషి కూడా నేను వచ్చినట్టు మీరు ఎప్పుడైతే శుభాన్ని కోరుకున్నారో దాని కూడా అశుభం వస్తుంది. మీరు కోరుకోకర్లేదు దాన్ని అశుభాన్ని ఎవరు కోరుకుంటారో మీరు కోరుకుంటారు అశుభాన్ని ఎవరైనా కోరుకున్నాడు ఉన్నాడు అశుభాన్ని. ఇదే మాయ. ప్రతి వాడు శుభాన్నే కోరుకుంటారు దాని కూడా అశుభం వస్తుంది శుభాన్ని కోరుకోవాలి.
ఈ మాయ ఎప్పుడు తెలుస్తున్నాను ఎవరు లెంపలు వాయించి మన చెట్టువాడు ఎవరున్నారు పరమేశ్వరుడు చెప్తున్నారు. దాన్ని లెంపలు వాయించి మన చెట్టువాడు ఎవరున్నాడు. ఇదే మాయ. ప్రతి వాడు శుభం ఇష్టం శుభం కోరుకుంటాడు. అశుభం రాకూడదు మాకు అశుభం రాకూడదు ఎప్పుడు శుభమే రావాలి శుభమే రావాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడైతే శుభం కోరుకున్నాడో అప్పుడు అశుభం వచ్చితేరు. శరీరం ఎప్పుడైతే పుట్టిందో అది మరణం కూడా కాదు. తొమ్మిది ఆదివారం కావచ్చు నాకు సోమవారం కావచ్చు మనం ప్లాన్ నేర్చుకోవచ్చు జరిగింది ఇస్తాడు ఇక్కడ మన మనస్సు నుంచి ప్లాన్ ఏంటి ఎవరు అంటారండి అని పిచ్చి మాట చెప్పుకోవడం కానీ ఎంచైతే మనస్సు ఉండి ఎంతకాలం అయితే అహంకారంలో ఒక ప్లాన్ లో వేస్తూ ఉంటాం. కానీ జరిగిన ఈశ్వర సంకల్పం అనుకునేది మన దేవ సంకల్పం అనుకోవచ్చు. మనం అనుకోకుండా మన ఆగమంతా అవుతాం మనం అనుకోవచ్చు అనుకోవడం మన చేతిలో ఉన్నది కానీ జరిగేదంత ఈశ్వర సంకల్పం కాబట్టి మనం అనుకున్నదే ఈశ్వర సంకల్పం రెండు కలుస్తాయనుకోండి ఎవరు మన తెలియజేట్లు అనుకుంటాం మన మతం మన తెలియజేట్లే ఈ దాని అర్థం చేసుకోండి. ఒకసారి ఈశ్వరు అనుకుంటే మనం అనుకుంటే సరిపోతుంది అది ఈశ్వరు అనుకున్నట్టు జరుగుతుంది. ఏమంటే మనం ఏమనుకుంటాం మనం అనుకుని జరుగుతుంది మనం అనుకున్నది జరిగే ఈశ్వరు అనుకుంటే మనం అనుకున్నది జరిగితే ప్రతిదీ జరగదు. మనం అనుకుని మన ముందు చెప్పురాదు. ఏ నోటీస్ పంపిస్తారో నాలుగు రోజుల ముందు మన ఇంటికి నోటీస్ పంపించుకోవాలి. ఈ పంచాయతీ ఆఫీసులు గవర్నమెంట్ నోటీసులు పంపిస్తుంది చూడండి మనం ఏదైనా పన్ను కట్టకపోతే పంచాయతీ ఆఫీసులు ఇది అవ్వకుండా వారం రోజుల నుంచి నోటీసు పంపిస్తే మనం చదువుకోవచ్చు. మనం ఇన్న విషయాల్లోని చూసే విషయాల్లో ఇంటికి జాగ్రత్తగా ఉంటారంటే ఆచార్యులు ఇంటికి జాగ్రత్తగా ఉండమంటారంటే ఒకసారి కనుక మీరు చూస్తే ఒకసారి కనుక మీరు వింటే ఆ జన్మ విషయం మంచిదైనా చెడ్డదైనా చూసిన విషయం మంచిదైనా చెడ్డదైనా మనమైతే దైవ జ్ఞాపకం. ప్రతి మనిషికి మరణ పరీక్ష అండి. కొందరు గాలి పీల్చుకుంటున్నారు కదండి అందరు గాలి పీల్చుకుంటున్నారు కదా అని గాలి వదిలేసిన తర్వాత మనం బయటకు లాగేసి దాన్ని చచ్చిపోయి చచ్చిపోయింది శ్వాస ఆగిపోయిన తర్వాత తీసేస్తారు. ఈ శరీరమే శవం. శవం శవం అంటారు. శవం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే శవం. కానీ శవం అది శవం అంటారు. శవం అంటే ఇందులో గాలి ఆగిపోతే శవం అంటారు. శవం దీని శరీరమే శవం. శవం అంటే అక్కడ కొత్తగా రాదు ఇదే శవం. అంటే ఇప్పుడు మనం నడుస్తున్నాం కాబట్టి కూర్చుంటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని శవం అంటారు కానీ శవమైంది. కానీ ఏం చేస్తుందంటే మన జీవితంలో చూసిన విషయాలు విన్న విషయాలు మనం ఆలోచించిన విషయాలు చేతులతోటి చేసిన పనులు ఈ మనసు ఏం చేస్తుందంటే ఒకసారి మొత్తం మీకు స్మరిస్తున్నారు. ఈ గొడవలన్నీ చదువుకుంటుంది ఆఖరిని. ఈ గొడవలన్నీ చదువుకుంటేనే కానీ మనం ఎంత కంగారు పడ్డ ఆఖరిని దాని ప్రాణం వాడదు. లోపల జరిగే గొడవలన్నీ తన చూసిన విషయాలు విన్న విషయాలు మోహానికి సంబంధించిన విషయాలు బంధానికి సంబంధించిన విషయాలు అన్ని విషయాలు లోపల మరణం చేసి మరణం చేసి మరణం చేసి అలా తిరిగిన తర్వాత ఈ ప్రాణాన్ని మనకి ఆఖరి వాడదు. అప్పుడు ఈ ప్రాణాన్ని లోపలికి లాగబు ప్రయాణం చేస్తారు. చాలు అంటే మీరు ఏం కంగారు పడుతున్నారు ఎక్కడికి వెళ్ళండి అది టెంపరీ నిద్ర. అది టెంపరీ నిద్రలేండి. చాలు ఉంటే మీకు చిన్న నిద్ర దీర్ఘ నిద్ర కాదు చిన్న నిద్ర. ఇంటర్వ్యూలు అనమాట. సినిమాలో చూడండి మధ్యన ఇంటర్వ్యూలు ఇస్తారు చూడండి ఒక ఐదు నిమిషాలు ఏ కాకుండా వెళ్ళడానికి దానికి అలా ఈ శరీరానికి ఇంకో శరీరానికి మధ్యన ఇంటర్వ్యూలు అనమాట. చాలా ఉంటే ఇంటర్వ్యూ ఇది మనం వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చూసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా అన్నంతో సమయం మన అన్నంలో ఇంటర్వ్యూ కలిసిందని కూడా మనం తింటా ఉండదు. అన్నంలో కొన్ని ఇంటి నుంచి ఒక్కదాన్ని కలిసిందనుకోండి మీ ఇంటికి అన్నంలో మీరు తింటారా? కొన్ని నాలుగు ఇంటి నుంచి ఒక్కరు కలిసింది అనుకోండి అన్నం లేదు ఏదైనా తింటారు వచ్చండి. ఇంటర్వ్యూ మనం చంపేస్తున్నామో ఆరోగ్యం పాడు చేస్తున్నాం మనం చంపేస్తాం. ఇంకా కింది విషయంలో మీరు ఎంత జాగ్రత్త పడుతున్నారో మీరు చూసే విషయాల్లో ఎంత జాగ్రత్త ఉండాలో వినే విషయాల్లో కూడా అంత జాగ్రత్త. అది కూడా ఆహారమే. మీరు తినే అన్నం శరీరం కన్నా మీరు వినే విషయాలు మీరు చూసే విషయాలు మీరు ఆలోచించే విషయాలు ఇవన్నీ మీ మనస్సు కదా. చాలా మంది ఏమనుకుంటారండి బుర్రలో మనస్సు ఉందనుకుంటారు. రైతే బుర్రం తయారు చేసింది మనస్సు. మైండ్కి సీటు నగరు అది రైతే. కానీ మెదడు తయారు చేసింది కూడా మనస్సు. కానీ మాట చెప్పడానికి మీకు నష్టం ఏముందంటే ఇప్పుడు డబ్బు ఇవ్వడానికి మీకు నష్టపోతారు, కానీ మాట చెప్పడానికి మీకు నష్టం ఏంటి అసలు? మీ డబ్బులు ఖర్చు పెట్టుకోమని నేను చెప్పి ఎవరితో వాడికి ఇతర కోరుతాను మీరు ఏదో నష్టపోతారు చెప్పవచ్చు. ఈ కామన్ సెన్స్ అప్రోచ్ ఎక్కడ వాడికి ఇతర కోరుకు ఇదేం డబ్బు నష్టపోవడం, ఎవరి వాడికి మంచి మాట చెప్తే ఇది ఇదేం డబ్బు నష్టపోవడం, కానీ ఎవరి వాడు కొంతమంది మంచి చెప్పడం చెప్పవచ్చు చెప్పరు కారణం కోపం కాదు. ఏది ఉంటే మనం సుఖపడతాము, ఏది ఉంటే మనం శాంతిగా ఉంటాము, అదే దాని గురించి అక్కడ అవగాహన లేదు. దాన్ని సాధించడం అంటే కొంచెం దాని గురించి కూడా అవగాహన లేదు. దుర్దృష్టమైన దేవుడికి దండలు వేస్తున్నాం, దేవుడికి పూలు పెడుతుంటాం, మన పూలకి లేకపోతే దేవుడు దండలు వేస్తాడు, దేవుడు పూలు మీరు కోరిక ఏమనుకోండి, మాట వస్తుంది అనుకోండి, మీరు దేవుడు దండేస్తారు, కోరికోండి మీరు దండేస్తున్నారు, మీ కోరిక కోసం వేస్తున్నారు. అప్పుడు దేవుడు అనుకుంటాడు కదా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, వాళ్ళు కోరిక కోసం నన్ను ప్రేమిస్తున్నారు, లేదా నా కోసం నన్ను ప్రేమిస్తున్నారు. అంత తొలినట్లు అజ్ఞానం అదే మీ మనం తొలిచట్లు లేవని మీరు ఏ ఉద్దేశంతో ఏ సంకల్పంతో ఆ పని చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు ఆ సంకల్పాన్ని గ్రహించలేని సమాజం. మీరు చేసే పని ఏ సంకల్పంతో చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏ పర్పస్ తోటి చేస్తున్నారు, మీ ఓటు ఏంటి? మీరు ఎంత వాళ్ళకి ఎవరికైనా 2 రూపాయలు ఇచ్చారనుకున్నారు, 2 రూపాయలు ఇచ్చేది గిఫ్ట్ కోసం ఇస్తున్నారా, ఇప్పుడు గొప్ప కోసం ఇస్తున్నారా? అదే పాపం వాడు బాధపడుతున్నాడని ఆర్తో చూస్తుంది, అది నాకు గొప్ప వస్తుందని ఇస్తుంది. మీ ఉదయంలో ఏ ఉద్దేశంతో ఆ 2 రూపాయలు ఇస్తున్నారో చూడలేనంత ఏమి చెప్పుకోవాలి. మీ మూడు చూస్తాడు ఒకవేళ మంచి పని మీరు కీర్తి కోసం చేస్తున్నారనుకో నేను చెయ్యొచ్చంటే లేదు, కానీ కీర్తి కోసం చేస్తున్నారా సంగతి అని తెలుస్తూ ఉంటుంది. అది కీర్తి వస్తుంది జ్ఞానం, ఇంకా మీరు చేసింది కీర్తి కోసం, కానీ కీర్తి ఎవరికి? మీరందరూ కీర్తిని కోరుకుంటున్నారా? ఎవరు కోరుకుంటారు ఏమండి? మీ పేరెంట్ ఇష్టమని మీకు తన పేరెంట్ ఇష్టమైన ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఎవరి పేరెంట్ వాళ్ళకి ఇష్టం కీర్తిని కోరుకుంటున్నారనుకోండి, కీర్తి ఎవరు? నాలో ఈశ్వరుడికే నాలో అహంకారానికి, అహంకారానికి కీర్తి, ఈశ్వరుడు కీర్తి అహంకారానికి కీర్తి అంటే అహంకారాన్ని పెరుగుతుందో తగ్గుతాను పెరుగుతాను మనం ఏం సాధించండి విషయుడికి అర్థమవుతుంది. మంచి పనులు చేసి మీరందరూ కీర్తిని కోరుకుంటారనుకోండి, కీర్తి వస్తుంది, కీర్తి వల్ల ఏది బలపడుతుంది? మీలో అహంకారం బలపడుతుంది, మీలో అహంకారం బలపడితే మీ దూరం దూరం అవుతాడో దగ్గరవుతాడు. మీ తలంపుల విషయమే వాడు గొప్పవాడిని వాడు మహాత్ముడిని మీరు అలపడుతుంటే చెప్పి ఈ తలంపుల దగ్గర అయితే ఆ తలంపుల విషయంలో మనం ఏమైనా జాగ్రత్త పడుతున్నాం. ఇంటికాడ వంట విషయంలో పాత్ర విషయంలో మన తాగు మంచి నీళ్ళ విషయంలో అన్ని విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నాం, కానీ ఇంకా జాగ్రత్తగా లేని ఏ విషయంలో మనకి ఇచ్చి తలంపుల విషయంలో జాగ్రత్తగా. మీ తలంపులు వస్తున్నాయి కదా అందరికీ, ఎవరికైనా వస్తున్నాయి మీ తలంపులు వస్తున్నాయి? వస్తున్నాయి. ఎటువంటి తలంపులు వస్తున్నాయి? మీ తలంపుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీ దేహం జీవితం అయిపోతుంది. కానీ మంచి తలంపులు లేకపోతే మనం తొందరగా తక్కువ అంటాం జ్ఞాపకం. తలంపులు కనుక సూచైన తలంపులు మన హృదయంలోకి రావకపోతే, మన బ్రెయిన్లో కనుక మంచి తలంపులు రాకపోతే మనం తక్కువ అంటాం. నువ్వు ఎప్పుడు ఖచ్చితంగా చూడండి, ఒక పని నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుంది, అది చేయగలిగి నీకు ఎక్కడ కనపడదు. ఎప్పుడు మంచి తలంపులు వచ్చి మనుషులు అంత తీయగా ఉంటాయి. స్వీట్ ఫ్రూట్ బాగా స్వీట్గా ఉన్న ఫ్రూట్ ఎలా ఉంటుందో కొంతమంది మనుషులు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వచ్చే తలంపులు వాళ్ళ మనసు ఆ రకంగా తక్కువ ఉంటుంది. మీరు చేసే పూజలో, మీరు చేసే జపంలో, మీరు చేసే ధ్యానంలో, మీరు చేసే జపంలో మీ అహంకారాన్ని కలుగుతాం. ఎలాగా నడుస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తారు, మంచిగానే మంచి పని చేస్తున్నారు, కానీ మీ అహంకారాన్ని కలుగుతాం. అహంకారం కరగకుండా ఇప్పుడు సృష్టిలో వెళ్ళడం ఈశ్వర దర్శనాయి. నా పూజలు నా అహంకారం కరగకపోతే నా పూజ యొక్క ప్రయోజనం. కొంతకాలం కొంతమంది ప్రేమిస్తారు, నీళ్ళు వేస్తారు, మళ్ళీ కొంతకాలం కొంతమంది ప్రేమిస్తారు. నీతులు మారిపోతుంటారు, ప్రేమించే వ్యక్తులు మారిపోతుంటారు, వస్తువులు మారుతామంటారు, ప్రేమించే వస్తువులు. బంధం మారొచ్చు, కానీ ఏదో బంధం ఉంటాం, వాడు అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. బంధం మారుతా ఉంటే ఏదో బంధం దూరం కట్టుబడి మార్చినట్టు, ఏ కట్టుబడి కట్టేసినా దూడ అలా పరుగులు కలిసిందే, కట్టుబడి మార్చేస్తున్నాం దూడకు ఒకసారి, అలా మనం కూడా ఏం చేస్తాం, నామ రూపాలు మారుస్తాం. కొంతకాలం పుణ్యం చూస్తాం, కొంతకాలం పుణ్యం చేస్తాం, కొంతకాలం దేవుళ్ళు మారుస్తూ ఉంటారు, కొంతకాలం ఉద్యోగులు చూస్తాం, కొంతకాలం ఉద్యోగులు అంటే ఇష్టం. అలా గురువులు కొంతకాలం కొంతమంది గురువులు అంటే ఇష్టం, కొంతకాలం కొంతమంది గురువులు అంటే ఇష్టం. ఏదైనా ప్రతి మనిషికి సుఖం కావాలి, సుఖం అక్కర్లేదు ఏ మనిషికి చెప్పడం. నాకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి ప్రతి వాడు కోరుకుంటాడు, తన సుఖం ఎక్కడుందో మనకి ఆత్మ సుఖం ఏదిగా లేవని అడగదు. ఆత్మకు మరో పేరే సుఖం, సుఖానికి మరొక పేరు ఆత్మ, రెండు పేరు కావాలి. అంటే సుఖం కావాలి మనకి, అది ఎక్కడుందో మనకు తెలియదు. మనందరికీ సుఖం కావాలి, కానీ ఆ సుఖం ఎక్కడుందో మనకు తెలియదు. అది తెలిసే వరకు, ఆ వస్తువుని పొందే వరకు దేహాలు తప్పు, శవాలు తప్పు, వైరాగ్యం లేని వ్యక్తికి జ్ఞానం ఎందుకు చెప్తున్నాడు? వాడు ఏ తెలుసు అనేది పెట్టి నెలకొండవాడు వైరాగ్యం లేని మనిషి మనకి జ్ఞానం రాదు, అసాధ్యం. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మనం కూర్చునే శక్తి కూడా మనం మోక్షం కావాలి. ఏం నేనంటున్నా, ఈ నేననే మన సమస్యను పరిష్కారం చేసుకోకుండా దానికి ఎదురు పడకుండా పూజ చేసి జపం చేసి ప్రాణాయామం చేసి ఇలా కాలక్షేపం చేస్తున్నాం అనుకోండి, కాలక్షేపం చేసుకుంటే మైండ్ ఎక్కువ తాత్కాలికంగా అలా నిగ్రహించి పడుతున్నా, కానీ శాశ్వత పరిష్కారం అడిగి రాదు. ఇప్పుడు అసలు అలా ఉంచేసి వడ్డీ మడిగి తీరుస్తూ ఉంటాం అనుకోండి, మనం ఎంతకాలం ధర ఉండేస్తున్నాం అసలు? ఈ అహంకారం ఒకటి అప్పు ఒకటి
అప్పు దాచుకున్నా అహంకారం దాచుకున్నారని ఎన్నైనా పెరుగుతూ ఉంటాయి. ఈ అహంకారాన్ని మనం పరిష్కారం చేయకుండా పూజ చేస్తాం, జపం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, నిద్రించుకుంటాం, జాగ్రత్తగా ఉంచుతాం, అసలు తీర్చం ఒడ్డు తీరుస్తూ ఉంటాం, అలా ఒడ్డు పెరుగుతాం. అలా మేము అలా ఉంచేస్తాం, ఆ మనసు కుదురు కోసం, ఆ మనసు శాంతి కోసం ప్రయాణం చేయడం, పది ఇంకోటి పూజ చేయడం ఇంకో చేస్తుంటాం. ఆ పది నిమిషాలు నెమ్మదిగా పడి ఉంటుంది, కానీ దానికి చావు లేదు. మరి ఆ టెంపరీగా అలా కుదురుకోండి, తర్వాత మళ్ళీ మనసు అనేది మనం గెలిచి ఉద్రింపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ సమస్య పరిష్కారం. ఇప్పుడు మీకు కూడా చూడండి, ఒకసారి పది నిమిషాలు ఇంటికారు ప్రశాంతంగా ఉంటుంది, మరుసటి రోజు దుఃఖం వచ్చేస్తాం. దేవుడు దగ్గర కూర్చున్నప్పుడు, పూజ చేసినప్పుడు, జపం చేసుకున్నప్పుడు మీకు కుదురుగా ఉంటుంది, బాగుంది బాగుంది అనిపిస్తుంది. పొద్దున్న పూజ చేసుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం దుఃఖం వచ్చేస్తాం. మళ్ళీ మీ గొడవలు మీయే, మీ తలంపులు మీయే, మీ ఆలోచనలు మీయే, మీ బాధలు మీయే. అంటే మనం టెంపరీగా పరిష్కారం చేసుకుంటున్నాం. ఏదో పూజ చేసో, జపం చేసో, సంగీతం భక్తి పాటలు వినో, ఏదో కలక్షేపం చేసి దాన్ని మరుగు పెడతాం, మాట దాన్ని దూకెడతాం. సత్యం పవనం వల్ల ప్రమాదం లేదు, మన ఇంట్లో పవనం అనుకున్న సత్య పర్వాలేదు. బుస కొట్టకుండా ఎక్కడ చూడండి, అనుకుంది అనుకోండి, రేపు బుస కొట్టడానికి మన గ్యారంటీ ఏంటి? సత్యం పోయిన పవనం వల్ల ప్రమాదం లేదు, కానీ అనుకున్న పవనం వల్ల ప్రమాదం. ఇవాళ దాని కోపంలో వచ్చే వాళ్ళు రేపు కోపం వస్తే బతుకుంది, రేపు కోపం వస్తుంది దానికి. మీ శాశ్వత పరిష్కారానికి ఎందుకు కృషి చేయాలి, ఎందుకు కృషి చేయడం లేదు? మీరు చేసే ప్రక్రియ వల్ల మనం సరే శాంతిగా గంట రెండు గంటలు ఉంటాం, తర్వాత విచ్రంభిస్తాం. మొత్తం మీద రెండు పాము ఎందుకు చేత మీరు కలిపి సమస్యను పరిష్కారం చేయడానికి సిద్ధపడరు? ఒకవేళ ఈ జన్మలో తప్పించుకుంటాను అనుకోండి, మన మనసు ఈ జన్మలో తప్పించుకుంటాం, మన అహంకారం ఈ జన్మలో తప్పించుకుంటాను అనుకోండి, వచ్చి జన్మలో పరిష్కారం చేయడం కాదు. ఆ జన్మలో కూడా తప్పించుకుంటాను అనుకోండి, ఇంకో జన్మలో కూడా కాదు. భగవాన్ దగ్గర ఒకటే వచ్చాడు, యామ స్వామి ఈ ఇంటికాడ ఉండడం లేదు, ఎక్కడికో ఏ కొండల ప్రాంతాలకు పోతానన్నారు కదా, నీళ్ళు విడిచిపెట్టేస్తావు, కాసాగోట చదువుకుంటావు, కొండల ప్రాంతాలు విడిపోతావు, ఏది మారుతుంది నీకు? ఇల్లు మారుతుంది, పరిసరాలు మారుతాయి, బట్టలు మారుతాయి, ఊరు మారుతుంది, దేశం మారుతుంది, నీ అహంకారాలు మారుతుందా? నీ ఇంటికాడ ఉంటే నువ్వు అహంకారాన్ని జయించలేను. ఇప్పుడు కొండల్లోకి వెళ్ళి జయిస్తామని ఎక్కడైనా సిద్ధాంతం ఉందా, నిర్ధారణ ఉందా? ఇంటికాడ టైం కాఫీ తాగి టైంకి భోజనం చేస్తే నీకు అహంకారం జయించలేనప్పుడు, కాజు జరుగుతున్న చోట, పూజ జరుగుతున్న చోట ఎక్కడో కూర్చుని అహంకారం జయిస్తామనేటువంటి. అంటే ఏది అహంకారాన్ని మనం జయించలేక ఇల్లు ఇచ్చిపెట్టేస్తే అహంకారం జయించడం, ఇది పడితే అహంకారం చేసే మాయే. నా కళ్ళ కనిపిస్తుంటే నీ ప్రపంచాన్ని అంతా జయించి, నా మనసును కానీ నేను జయించలేకపోతే నేను ఏమి సాధించలేనంటే జీవితం. ఇది జ్ఞాపకంచుకోండి, నా కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని అంతా నేను యుద్ధం చేసి జయించాలనుకోండి, కానీ నా మనసును నేను జయించలేదనుకో, నేను ఏమి సాధించలేనట్టు లేక. ప్రపంచాన్ని జయించిన వాడు వీరుడు కాదు, తన మనసును జయించిన వాడుతాను. నీకు కళ్ళకు కనిపిస్తున్న ఈ జగత్తును జయిస్తున్న వీరుడు కాదు, నీ లోపల ఉన్న మనసును జయిస్తున్న వీరుడు. నువ్వు ధీరుడు, నువ్వు సూర్యుడు. ఎట్టి చేత ఈ మనస్సు అనే సమస్యను మీరు పరిష్కరించరు? ఈ మనస్సు కల్పించే దేవుడు, మనస్సు కల్పించే మతము, మనస్సు కల్పించే గురువు కూడా పెడుతున్నారా మీరు? కానీ ఈ మనస్సు అనే సమస్యను ఎందుకు పరిష్కారం చేయరు? మీ భర్తల సంసారం కాదు, మీ మనస్సే సంసారం. మనముల సంసారం కాదు, మీ మనస్సే సంసారం. మీ ఇల్లు సంసారం కాదు, మీ మనస్సే సంసారం. మీ పిల్లల సంసారం కాదు, మీ మనస్సే సంసారం. ఈ మనస్సు అనే సంసారాన్ని ఎందుకు మనం పరిష్కారం చేయడానికి సిద్ధపడతాం లేదు? ఎందుకు వాయిదా వేసుకుంటాం? నా అజ్ఞానం నేను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నా ఇంట్లో నేను చెప్తే నాకు అడ్డొస్తారా? ఏమండి, నాకు ఏదైనా రోగం అంటే నేను రోగం తగ్గడానికి, నేను బిళ్ళ నిండుతాను, నన్ను మెంగొద్దని ఇంట్లో చెబుతున్నారా? ఎందుకు ఇంకోటి మీద గెంటేయడం అవసరం? ఊళ్ళోడి మీద ఇంకోటి మీద గెంటేయటం? నీ మనస్సు ఏం చేస్తుంటే దాని జోలికి రాకుండా ఇంట్లో మీద, విధువుల మీద, ఊళ్ళోళ్ళ మీద, ఇంట్లో ఎవరి మీద, భర్తల మీద, మేమ వాళ్ళ ఎవరి మీద గెంటేయమంటారు? తప్పు అంటారు. తప్పు చేసింది మనసు వాళ్ళే గెంటారు. కొంతమంది ఏం చేస్తారు, నీ దేహాన్ని శిక్షిస్తే దేహం ఏం చేస్తుంది? పాపం నించుంటే నించుంటే, కూర్చుంటే కూర్చుంటే, తినమంటే తినమంటే, నడవంటే నడుస్తుందని ఏం చేయమంటే చేస్తుంది. దేహం ఏమైనా చేస్తున్నారు పాపం, దాని దేహం ఏమైనా చేస్తున్నారు, ఏమి చేయదు. తప్పు చేసింది మనస్సు, దెబ్బలు తినింది. ఏం న్యాయంగా మన మనసు ఏదైనా తప్పు చేసింది అనుకోండి, దెబ్బలు ఎవరు కొడతారు? దేహాన్ని కొడతారు. తప్పు చేసింది మనసు చేస్తాను, దెబ్బలు ఏమో దేహంటాను. నా మనసుకి కోడుకు రమ్మంటే దేహం వచ్చిందా, లేకపోతే నా మనసు చెప్పకుండా కోడుకు వచ్చేసింది? నా మనసు ఏమి చేయకుంటే చేస్తాను, మంచి చేయకుంటే మంచి చేస్తాను, చెడ్డ చేయకుంటే చెడ్డ చేస్తాను. కానీ మనసు చేసే ప్రతి తప్పుకి దెబ్బలు ఇచ్చింది. ఒకసారి నాకు అనుమానం వస్తాం, మనం శవాన్ని పూజిస్తున్నాం, శివుని పూజిస్తాం. కానీ మన రోజు శివుని పూజిస్తున్నాం, శవాన్ని పూజిస్తాం. శవాన్ని ఆరాధిస్తున్నాం, లేదా శివుని ఆరాధిస్తున్నాం? శివుని ఆరాధించింది కూడా శవం కోసం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంకా మేము సాగం చేసుకుంటాం అయినప్పుడు నెమ్మదిగా జాగ్రత్తగా కుదురుతూ ఉంటున్నాను, ఇది గొడవలు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చేసుకుంటాం, పక్కన ఇలా అంటాం. పని చేసింది కూడా మనసే. ఇప్పుడు దాని గొడవలో రాకుండా పిల్లలు పెళ్లి అయిన తర్వాత నువ్వు చూడటం అని చెప్తున్నాను, అదే చెబుతున్నాను. అంటే వాయిదా వేయించడానికి ఎంతసేపు సమస్యను వాయిదా వేయించడానికి చూస్తాం. మీరు ఎన్ని విషయాలు తెలుసుకోకుండా మనసు తెలుసుకుంటున్నా, కానీ దాని గురించి దాన్ని తెలుసుకోకుండా తెలుసుకో. మనస్సు యొక్క మూలం తెలియకపోతే వాడి జ్ఞాని కాదు. అజ్ఞానానికి లోపల ఉన్నంతకాలం మనకి ఏమి సమస్య పరిష్కారం కానట్టే. అయితే మేము మనం చేసే పూజల వల్ల, జపల వల్ల మీకు ఏమో దీనికి దీనివల్ల ఉపకారం లేదని మీరు అడగవచ్చు. ఉపకారం ఉంది, తాత్కాలిక ఉపశమనం. పవన్ కనిపించిందనుకోండి మనకి, దానికి ఏం పాలిస్తే కాంచి పాలు తాగేసి పక్కన పడి ఉండొచ్చు.
మరి రేపు పాదవంతి రేపు కలుస్తుంది. మన అహంకారం కూడా కోర సర్పం కాదు, భయంకరమైన సర్పం ఎటువంటి మన అహంకారం కూడా. అసలు నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఈ గత ఏమి దుఃఖం లేదనుకోండి, మీకు దేవుడితో పనే ఉండదు. ఇక అసలు ఏమి దుఃఖం లేదనుకుని అసలు మీకు దేవుడితో పనే ఉండదు. మీరందరూ దేవుడు దేవుడు కావాలన్నా ఏం చేసుకుంటారు? దేవుడు మీకు అందరికీ దేవుడు కావాలి కదండి, ఏం చేసుకుంటారు దేవుడు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించండి, మీరు ఇంటికి వెళ్ళిపోయితే మీరు జాగ్రత్తగా కూర్చొని ఆలోచించండి. మీకు ఏ రకమైన దుఃఖం కనుక లేకపోతే మీకు దేవుడు సమస్య లేదు. ఇది మీరు గుండెలో పెట్టుకోండి. మీకు దుఃఖం ఏ రకమైన దుఃఖం మీకు లేదనుకోండి, అసలు మీకు దేవుడితో పని లేదు.
మీకు ఏదో దుఃఖం ఉంది కాబట్టి దాన్ని పోగొట్టడం కోసం దేవుడు సహాయం కోరుతున్నారు. మీలో ఏదో వెళ్తుంది కాబట్టి ఆ వెళ్తుంది తొలగించుకోవడం కోసం దేవుడు సహాయం మీరు కోరుతున్నారు. మీరు ఏ సుఖం కోరుతున్నారు, ఏ శాంతి కోసం మీరు దేవుడు ప్రార్థిస్తున్నారు, ఆ సుఖం శాంతి మీ లోపల ఉన్నాయి. మీ లోపల లేదని మీరు అనుకుంటున్నారు, ఇదే మాయ. మాయ అంటే ఏం లేదు, నిజం అబద్ధంగా కనిపిస్తుంది, అబద్ధం నిజంగా కనిపిస్తుంది, ఇదే మాయ. మీరు పెంచుకోవాల్సిన ఆవేశం కదా ఆలోచన.
ఆవేశానికి గురి అయితే పాపం చేస్తాం, ఆలోచన ఉంటే నిదానంగా పుణ్యం చేస్తాం. మనిషి ఆవేశానికి గురి అయ్యిందంటే ఆ ఎక్స్టెంట్ వరకు పాపం చేస్తాం, ఆలోచన ఉంటే పుణ్యం చేస్తాం. మనం ఆలోచన కళ్ళు ఉండవలసింది, ఆవేశానికి ఉండవలసింది. ఆవేశానికి నంగుతున్నాం, ఆలోచనకు దూరం. మన ఎంచేది కొబ్బరికాయ గొడవలో ఉన్నదని తరకాయ గొడవలో. మీరు పువ్వులతో ఏ విధంగా అయితే రాముడి విగ్రహాన్ని కృష్ణుడి విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు, అలాగే సృష్టిని మీరు పనితో ఆరాధించండి. జ్ఞానం మరి మనం పువ్వులతో ఆరాధించడం నేర్చుకున్నాం, కానీ ఇంకా పనితో ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలి. సత్యం అంటే సత్యం అంటే ఏమీ లేదు, సత్యాన్ని మనం ఆచరిస్తే ధర్మం. సత్యం వేరు ధర్మం వేరు కాదు, సత్యాన్ని మనం ఆచరణ పెడితే దాన్ని ధర్మం. మన అహంకారం పక్కన పెట్టి భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మనకి ఏమి ఇబ్బంది లేదు, జ్ఞానం కలిగిస్తాం. ఇది లోకంలో యాత్ర స్వప్నంలో వెళ్ళిపోతాం, పరలోకంలో స్వప్నంగా. జ్ఞానమే ప్రధానం అనుకుంటే, జ్ఞానకాంక్షే మనకు ముఖ్యమని అనుకుంటే ముందు భయం పోవాలి. భయం వాడికి జ్ఞానం కాదు. మీకు ఏదైనా ఒక విషయం గురించి భయం వేస్తామనుకోండి జ్ఞానం రాదు. నేను దేని గురించి భయపడద్దు అది ముందు నేర్చుకోండి. దేని గురించి భయపడద్దు, ఏ విషయం గురించి భయపడద్దు, భయం లేకుండా ఉన్నదంటే మీకు జ్ఞానం కలుగుతుంది. మరి దేనికైనా ప్రతి విషయానికి భయపడుతున్నాం అనుకోండి, మనలో కొద్ది గొప్ప జ్ఞానం ఉంటే ఊరిపోతుంది. మీరు భయం లేకుండా ఉండాలి, దేనికి భయపడకండి. భారం అంటే ఈశ్వరుడి మీద, మీకు నిజంగా ఈశ్వరుడి మీద విశ్వాసం ఉందనుకోండి మీకు ఎందుకు భయం వేస్తాను? మనకు నిజంగా ఈశ్వరుడి మీద విశ్వాసం ఉన్నమాట కనుక నిజమైతే అసలు భయం ఎందుకు వస్తాను? ఈశ్వరుడి మీద భారం లేగల శక్తి మనకుంటే భయం వేయాల్సిన పని అయితే మనకు మనకి ఎప్పుడైతే భయం వేస్తుందో మనకు ఆలోచన తగ్గిపోతుంది, ఉన్నది కూడా మర్చిపోతుంది. అయ్యి భయం మనకు ఉపకారం చేస్తుంది, అపకారం చేస్తుంది, అపకారం చేస్తాం. మనకి అపకారం చేసి భయాన్ని విడిచిపెట్టాలి, అంత సంశయం పట్టండి. భగవంతు అంటే భయం అని ఉండాలి, భగవంతు అంటే భక్తి అని ఉండాలి. భగవంతుడి అంటే భక్తి ఉన్నవాడు చెడ్డ చేయదు, భగవంతుడి అంటే భయపడేవాడు చెడ్డ చేయడు. నేను భయపడుతున్నాను అనుకోండి, భయం ఉంటే నేను భగవంతుని తెలుసుకోలేదు, అది నేను చెప్పేది పాయింట్. అంటే భగవంతుడు ఏం చెప్పాడు, ముందు భయాన్ని విడిచిపెట్టి బీ ఫియర్లెస్. దైవ సంబంధంలో ముందు భయం లేకపోయింది అన్నమాట భగవంతు. అభయం ముందు అభయం కమాండ్ ఇచ్చే సైన్యానికి ముందు అడిపోతూ ఉంటారు. అలాగే మంచి గుణాలు ముందు అభయం అని పెట్టాడు దైవ సంపద. గొప్ప గుణాలు అనేది చెప్పాడు భగవంతుడు, కానీ గొప్ప గుణాలు అన్ని అన్నిట్లోని గొప్ప గుణం అభయం అని చెప్పాడు. నువ్వు భయం లేకుండా ఉందని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? భయపడతాడు భగవంతుడు తెలుసుకోలేదు కాబట్టి నువ్వు భయపడతాను. పిడికి తప్పుడు అడ్డు వస్తుంది. ఒక ఉపనిషత్తు చెప్పాడు, బలహీనుడికి బద్దగస్తుడు కాకుండా తెలియబడదు. ఎవడైతే బలహీనుడు, ఎవడైతే సోమరపోతు, ఎవడైతే బద్దగస్తుడు, ఎవడైతే భయపడుతున్నాడో వాడికి ఆత్మ తెలియబడదని చెప్పాడు. పిడికి వాళ్ళకి కదా ఆత్మ తెలిసి అని ఇక్కడ భయపడొద్దని ఎందుకు చెబుతున్నాడంటే, భగవంతుని నేను తెలుసుకోవడానికి నా భయం కూడా నాకు అడ్డొస్తా ఉంటాను. ఎందుకు చేత నా భయం నాకు అడ్డొస్తుంది? నా అహంకారం ఎవరైతే మోహిస్తాడో, నేను భయపడతా మోహాన్ని మరుక్కోలేదు. భక్తి అనేది మీరు ఏం జరుగుతున్నారు? కత్తిలండి, మీకు కనపడటం లేదా? భక్తి అనేది కత్తిలండి, నేను కత్తితో నా మోహాన్ని నరుక్కోవాలి. వారి జ్ఞానం ఉంటాడు. ఇంకా గట్టిగా చెప్పాలా నేను? భక్తి అనేది కత్తి, ఆ కత్తి నాకు ఈశ్వరుడు ప్రసాదించాడు. ఆ కత్తితో ఏం చేస్తాడు? నా మోహాన్ని నరుక్కోవడానికి ఆ కత్తి నాకు ఇచ్చాడు. నా మోహం నరుకోవాలి కత్తి నాకుంది. భగవంతుడిని తెలుసుకోవడానికి ఏ గుణాలైతే అడ్డుగా ఉన్నాయో అటువంటి దుర్గుణాలు భయం కూడా ఉంది కాబట్టి ఆ భయాన్ని నుంచి పెట్టమని చెబుతున్నాడు ఉపనిషత్తు గారు. ఇంకే భయపడేవాడు తను మోహించే వస్తువు నుంచి దూరం కాదు. ఏ మనిషికి అయితే పిరికితనం ఎక్కువ ఉందో ఆ పిరికివాడు తాను ఏ విషయాలు అయితే మోహిస్తున్నాడో ఆ మోహించే విషయాలు నరుక్కోలేడు పిరికివాడు. లక్షణం కవర్స్ డే మెనీ టైమ్స్ బట్ బ్రేవ్ ఓన్లీ వన్స్. పిరికివాడు రోజు చచ్చిపోతాడు, రోజు అనేసారి చచ్చిపోతారు, కానీ భయం లేని వాడు జీవితం ఒక్కసారి. కవర్స్ డే మెనీ టైమ్స్ బట్ బ్రేవ్ ఓన్లీ వన్స్. అంటే భయాన్ని ఎత్తి విడిచిపెట్టకుండా నడిపిస్తాడు. నా జ్ఞానాన్ని విరోధి కాబట్టి, జ్ఞానం విరోధి కాబట్టి భయాన్ని విడిచిపెట్టమంటాడు. నాకు భయం ఉంటే నాకు జ్ఞానం కలదు కాబట్టి భయాన్ని విడిచిపెట్టమంటాడు. నారాయణ గారు ఏం ప్రశ్నారంటే, చెత్త పని చేస్తారు కదా, చెత్త పని చేయడానికి భయపడి ఉంటాను. నారాయణ గారు అయిన ప్రశ్న సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద. వాళ్ళ సమాధానం చెప్పకుండా నేను జిన్నుకు వెళ్ళేది. నిజంగా ధైర్యవంతులు ఎవరూ చెడ్డ పని చేయండి, పిరికివాడు చెడ్డ పని చేస్తాడు. నేను ఇంకో మనిషిని చదువుతాడు, నేను పిరికివాడు కాబట్టి చదువుతున్నాను. నేను ధైర్యవంతులైతే సంపోషిస్తాను నాకు అది వాడు ఏది నాకు అపకారం చేయాలంటే నేనే కంగారు పడుతుంది చేస్తున్నాను. నేను పిరికివాడిని కాబట్టి చెడ్డ చేస్తున్నాను, నేను పిరికివాడిని కాబట్టి పాపం చేస్తున్నాను, నేను పిరికివాడిని కాబట్టి దుర్మార్గం చేస్తున్నాను, నేను పిరికివాడిని కాబట్టి లోకంలో చెడ్డ చూడవచ్చు. నిజంగా నాలుగు గంటకు ధైర్యం అంటే నాలుగు గంటకు సాహసం అంటే నేను చెడ్డ చేయలేదు. అదే మనిషి చెడ్డ పని చేస్తున్నాడే పిరికి లక్షణం కానీ ధైర్యవంతుల లక్షణం కానీ కాదు. ఈ సమాధానం చెప్పకుండా నేను పూర్వం నుంచి బయటకు వెళ్ళేది నాకు రోగం వస్తానంటే నాలుగు బలహీనత కాదు. నేను నిజంగా బలవంతునైతే ఈ పూర్వం నేను వస్తే పూర్వంలో కలరాలు ఉన్నాను నాకు అంటుకోవచ్చు. నా శరీరం కన్నా దుర్బలంగా ఉంటే, నా శరీరం కన్నా బలహీనంగా ఉంటే పూర్వంలో కలరాలు ఉంటే నాకు కూడా వస్తా కాదు. అదేవిధంగా నా మనసులో కనుక దుర్గుణం లేకపోతే నేను చెడ్డ చెయ్యేది. రోగాన్ని నిరోధించుకునే శక్తి నా శరీరానికి సహజంగా ఉంటే నేను రోగదృష్టి మధ్య నా శరీరానికి రోగం రాదు. ఓ మనిషి ఇంకో మనిషిని చంపితే అది ధైర్యం అని అనుకుంటాను. ధైర్యం కాదు, పిరికితనం. ఏ రూపంలో చేసినా, ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా, ఎందుకు చేసినా అది పిరికి ఒక లక్షణం. రావణాసుడు చేతిపోయాడండి, వాళ్ళు ధైర్యవంతులనే. అది ధైర్యాన్ని మనం చెప్పుకోవచ్చు. రావణాసుడు అది దొంగలంతా ధైర్యవంతుల పద్ధతినే. చీకటి వస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, వాళ్ళందరూ ధైర్యవంతులనే. ధైర్యవంతులకి మనం లెక్కేసుకొచ్చిన దొంగలంతా బస్ స్టాండ్ లో మన జేబులో పాటలు కొట్టేస్తున్నారు, అయితే వాళ్ళు ధైర్యవంతులనే. ఇలాగ అర్థం చేసుకోవడం సత్యత్ని చేస్తాం. ఎవడు తెలుగుది శ్రీరామచంద్రుడికి ధైర్యం, రాముడికి రావణుడికి ఎక్కువ తెలుగుతంటే రావణాసుడికి ఐదేళ్ళని పోయి గురాలని పెట్టిపోయి రథమంతా పోయి శరీరం అంతా చూచిపోయిపోయి రాముడికి రావణుడికి ఎప్పుడైతే యుద్ధం జరుగుతుంది, రావణాసుడు గుర్రాలన్నీ చచ్చిపోయింది, రథం అంతా పగిలిపోయింది, చేతిలో బాణాలు ఊడిపోయి తన శరీరం అంతా కూడా రక్తం అయిపోయింది. యుద్ధం చేయకపోతున్నాడు, యుద్ధం చేయడానికి చేతిలో శక్తి ఆయుధాలు. ఓ రావణ, నీ గుర్రాలు పోయినాయే, నీ రథం పోయిండు, నీ ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేయి, స్నానం చేసి శుభ్రంగా భోజనం చేయి, భోజనం చేసి రాత్రి విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు కొత్త గుర్రాలు వేసుకురా, కొత్త రథం చేసుకురా, మరి కొత్త ఆయుధాలు వేసుకురా, ఏదర్థం చేస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోను. వాడు ధైర్యం వచ్చింది, అందుకని శక్తిహీనుడిగా ఉన్నాడని బాణం కొట్టి చంపలేదండి రాముడు. వాడు ధైర్యం వచ్చింది అంటే ఇక్కడ చేతన ఎత్తిపోయిన రావణాసుడు ధైర్యం ఉంది రావట శాస్త్రం అర్థం చేసుకోలేము. రావణాసుడు ధైర్యం వచ్చి ఇక్కడ రామచంద్రుడికి ధైర్యం. ఈ రోజున ఒక మంచి పని మనం సాధించలేకపోతున్నాం అంటే, ఒక మంచి పని మనం సాధించలేకపోతున్నాం అంటే, ఉదాత్తంగా జీవించలేకపోతున్నాం అంటే, ఉన్నతమైన భావాలతో జరగలేకపోతున్నాం అంటే భయం కారణం. ఇలా మనలో చెడ్డను విడిచిపెట్టి మంచిని ఆహ్వానించలేకపోతున్నాం అంటే భయం కారణం. లేకపోతే మనం హృదయంలో ఉన్న భావాలు ధైర్యంగా చెప్పలేకపోతున్నాం అంటే భయం కారణం. కొంతమంది వాళ్ళ మనసులో మాట కూడా భయం చెప్పలేదు భయం వల్ల, అలా జీవితం పుడుగునా నలిగిపోయి కాలిపోయే దానిపోతారు. దీనికి అంతా ఏమి కారణం? భయం కారణం. భగవద్గీతలో భగవంతుడు మంచి విషయాలు చెబుతుంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో వాటిని పక్కన పెట్టి బయట పడేసి భగవంతుడి విషయాలు మీ హృదయంలోకి తీసుకోలేకపోతున్నట్టు భయం కారణం. మరి ఏ విశ్వాసాన్ని అయితే నమ్మామో, ఏ ఆదర్శాన్ని అయితే నమ్మామో, ఏ ఐడియాలిటీ అయితే నమ్మామో, అవి తప్పని మనం తెలిసినప్పుడు ఇంటి పెట్టలేకపోతానంటే భయం కారణం. నేను ఒక మంచి విషయం చెప్తాను అనుకోండి, నేను చెప్పిన విషయం మంచి అని మీకు తెలుసు అనుకోండి, కానీ ఇంతకు ముందు మీరు ఒక దాన్ని నమ్ముతున్నారనుకోండి, మీరు నమ్మే విషయం చెడ్డం కూడా మీకు తెలుసు అనుకోండి, కానీ దాన్ని విడిచిపెట్టేది నేను చెప్పిన విషయాన్ని గ్రహించాలని కూడా ధైర్యం ఉండాలి. లేకుండా చాలా మహాశైలరా, మనకు భగవంతుడి మీద ఎందుకు విశ్వాసం కలగటం లేదు? భగవంతుడి మీద విశ్వాసం ఎంతో కొంత ఉంది, కానీ విశ్వాసం కంటే మన వాసన యొక్క బలం ఎక్కువ. కానీ పోరుగు 8000 మంది జనం ఉన్నారనుకోండి, 8000 మంది జనం వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీరు భక్తులు కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకి శ్రద్ధగా కూర్చున్నట్టు అది ఎంతో కొంత మీకు ఈ భక్తి సంబంధించిన వాసన ఉంది. లేకపోతే ఎందుకు రాదు కదా మీరు ఇక్కడికి వచ్చి 3 గంటల చెప్పి ఇక్కడ కూర్చోరు కదా. అయితే మీకు ఎంతో కొంత భక్తి ఉంది, భగవంతుడి మీద విశ్వాసం మీకు ఉంది. అయితే భగవంతుడి మీద మీకున్న విశ్వాసం కంటే మీకున్న ప్రకృతి వాసన యొక్క స్ట్రెంగ్త్ వాటి బలం ఎక్కువ ఉంది. దీని బలం తప్పు, ఆ బలం ఈ బలం అంచేస్తాం. మీకు ప్రకృతికి సంబంధించిన వాసనలు భగవంతుడికి సంబంధించిన వాసన అంచేస్తాం. అంటే ఆ బలాన్ని తగ్గించుకోవాలి, ఈ బలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మీరు చేయవలసిన పడేది ఆ బలాన్ని తగ్గించుకుని ఈ బలాన్ని పెంచుకోవడానికనే భయం ఉంటే చేయాలి. నా పాయింట్ మీకు అర్థం అవుతున్నది, ఏదైతే మీ శరీరానికి చెడ్డని మీరు అనుకున్నారో, ఏదైతే మీ మనస్సుకి చెడ్డని మీరు అనుకున్నారో, ఏదైతే మీ క్షేమానికి చెడ్డని అనుకున్నారో, ఆ విషయాన్ని మీరు వదిలేయగలగారంటే మీకు ధైర్యం ఉంటారు. కొంతమంది ఇలా రాజులు పడుతూ ఉంటారు, మీరు చెప్పినవి కొన్ని మేము ఒప్పుకుంటామండి, మేము చెప్పి మీరు కొన్ని ఒప్పుకుంటాం, అలా రాజీద్దాం అనుకుంటున్నారండి. కాంప్రమైజ్ అనే సమస్యలేదు అక్కడ. మీరు అనుకునే మూటకట్టు పక్కన పెట్టండి, భగవంతుడు చెప్పిన ప్రతి మాట నమ్మండి, విశ్వసించండి. విశ్వసిస్తే సొమ్ము విశ్వాసం లేకపోతుంది. భగవంతుడు చెప్పిన విషయాలు మీరు నమ్మటానికి కూడా మీ భయం మీకు అడ్డొస్తుంది. మీ భయం మీకు అడ్డొస్తుంది కాబట్టి మనం తొలగించాలి. మీ భయం మీకు అడ్డు రాకపోతే ఏం చేత మీరు భగవంతుడి మాట మీరు నమ్మకండి. భగవంతుడు అన్నారు, నేను ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ నన్ను హృదయపూర్వకంగా విశ్వసిస్తే వాడు కూడా నా భక్తుడు అని చెప్పాడు కృష్ణుని. నా పట్ల విశ్వాసంలో చేసే లోపం లేకుండా ఉంటే మీరు ఏదైనా లోపాలన్నా సరే, పాపాలన్నా సరే, ఆరు తన దోషాలు నాటేస్తుంది. నా పట్ల సరిపోతున్న విశ్వాసం కంటే మీకు ఉంటే మీరు దోషాలను నాటేస్తే మీకు మోక్షానికి సరిస్తాను. సర్వధర్మాన్ పరిచర్య మా ఏకం శరణ వద్య అహంతో సర్వ పాపేభ్య మోక్షిష్యాన్ని నాశించారు. అర్జున సర్వధర్మాన్ పరిచర్య నీ జీవరక్షణ విడిచిపెట్టవయ్యా, నీ భయం మూటగట్టు పక్కన పెట్టి ఇది నీ మనస్సు యొక్క లక్షణాలు, నీ అహంకారం యొక్క లక్షణాలు, నీ జీవ లక్షణాలు, నీ పొగడబోతున్నారని తెలిసినట్టుగా ఏమి దాడి లేకుండా విడిచిపెట్టు. ఈ మీద నువ్వు దాడి పడకో. ఇది ఎక్కడి వాళ్ళ మీద దాడి పడితే దాడి పడచ్చు, కానీ ఈ అహంకారం మీద నువ్వు దాడి పడకు, నీ మీద నీ దాడి పడకు. అహంకార లక్షణాలు జీవ లక్షణాలు విడిచిపెట్టు. సర్వధర్మాన్ని పరిచర్య, అన్ని ధర్మాలను విడిచిపెట్టు. సర్వధర్మాన్ని పరిచర్య, అహం కో నేను నిన్ను స్పష్టంగా చెబుతున్నాను, స్పష్టమైన అవగాహన పెట్టుకుని నేను తండ్రి అంటున్నాను. కేవలం ప్రవేశం తండ్రి మెటికల్ యాక్యురేట్. 6, 3, 9 ఎంత కరెక్ట్, భగవద్గీత చెప్పిన మాటలు కూడా భగవద్గీత చెప్పిన అంత యాక్యురేట్. భగవద్గీత పులకంతరం, భగవద్గీత ప్రతివర్తనం. సర్వధర్మాన్ని పరిచర్య, మనం ఏకమ శరణం వచ్చా, నన్ను ఒక్కడిని శరణం వేడుకు. ఆత్మ నన్నంటే శరీరానికి కాదు, ఆత్మ మొత్తవాళ్ళని శరణం వేడు. నిరంతరం నన్ను క్షమించాలని మాట చెబుతున్నాను. ఇక్కడ పెద్ద కూర్చున్న పెద్దలందరూ కూడా నన్ను క్షమించాలి. ఒక మాట చెబుతున్నాను ఏంటంటే, ఒక ఆత్మను తప్పించి ఆ రోజు దేవత, ఈ రోజు ఒక దేవత, ఆ రోజు దేవత, ఈ రోజు ఉపాసన చేసేట, ఎవడైతే ఆత్మను లక్ష్యంగా పెట్టుకున్నాడు, ఎవడైతే ఆత్మని ఉపాసిస్తున్నాడు, ఎవడైతే ఆత్మ కోసం జీవిస్తున్నాడు, ఎవడైతే అవసరమైన ఆత్మ కోసం మరణిస్తున్నాడు, వాడి పేరు మంచిది, వాడి ఉదాహరణ పరిచర్య. మనం ఏకం శరణ వచ్చే నన్ను ఒక్కరి శరణ వెళ్ళి, మనం ఏకం శరణ వచ్చే ఆత్మని ఆత్మ ఎదుగురిపెట్టి, నువ్వు ఆత్మని ఉపాసిస్తుంటే, నువ్వు ఆత్మ కోసమే జీవిస్తుంటే, ఆత్మ కోసమే నీ యొక్క జీవరక్షణాన్ని విడిచిపెట్టుకుంటే, నేను నిన్ను స్పష్టంగా చెబుతున్నాను, అనుమానం లేదు, అనుమానానికి ఆస్కారం లేదు, అనుమానం పెరిగిపోతున్నాడు. వాళ్ళకి స్పష్టంగా నన్ను కనుక ఉపాసిస్తుంటే, అనుమానం పెట్టుకుంటున్న ఉపాసిస్తుంటే, నేను నిన్ను సర్వ పాపేభ్యో అన్ని పాపాల నుంచి నిన్నుదల చేస్తాను స్పష్టంగా డిక్లేర్ చేసినట్లు భగవంతుడు. మీరు లోపాలు ఉండొచ్చు, మీరు పాపాలు ఉండొచ్చు, మీరు బలహీనతలు ఉండొచ్చు, మీరు కోరికలు ఉండొచ్చు, నేను ఉన్నా సరే నేను అన్నిటి విడుదల చేస్తాను, మీరు ఇప్పుడు విడుదల చేస్తాను. నా పట్ల మీకు నేను విశ్వాసంలో కనుక లోపలా ఈ ప్రపంచంలో ఉన్న సంపదను చూసే మురిచిపోయేవాడు, కానీ భగవంతుని చూసి మురిచిపోయే భక్తులు ఎక్కడ ఉన్నాడు? ప్రతి మనిషి నాకు అదంతా ఇది ఉన్నది. ప్రపంచంలో మీకున్న వస్తువులు చూసి, మీకున్న గొడవలు చూసి, మీకున్న పరిసరాలు చూసి, మీకున్న ఇల్లు చూసి, మీకున్న బ్యాంక్ అకౌంట్లు చూసి మీరు మురిచిపోతున్నారే. మాకు భగవంతుడు ఉన్నారని, మీ భగవంతుని చూసి మురిచిపోయే భక్తులు ఎక్కడ ఉన్నాడండి? ధనమదనం, విద్యానదనం ఇవన్నీ కూడా భగవంతుని దూరం చేస్తానండి. నీకు ధనం వల్ల గర్వం వస్తాంటే, విద్య వల్ల గర్వం వస్తాంటే, నీకంటే ధనం గొప్పది, నీకంటే విద్య గొప్పదని మీరు దేవుడు ఎక్కడ తెలుస్తాడు అయ్యా? చదువుకు బానిసలు, ధనానికి బానిసలు. చదువుకు బానిసలేని మీకు, ధనానికి బానిసలేని మీకు, కీర్తికి బానిసలేని మీకు దేవుడు కావాలా? దేవుడు తెలుస్తాడా? మీ చేతిలో డబ్బు ఉండొచ్చు, డబ్బు చేతులు దూరకూడదు. మీ హృదయంలో చదువు ఉండొచ్చు, చదువు చేతులు దూరకూడదు. అవి మీకు లోపుగా ఉండాలి, అప్పుడు మీకు మంచి చేస్తాయి. వాళ్ళని మనం చేయాలి. సర్వధర్మాన్ని పరిచర్య, నాం ఏకం శరణండి. అహంకార సర్వపాపి మోక్షయిష్యామి, మీకు మోక్షం ప్రసాదిస్తాను. వచ్చిన నా చూసి మళ్ళా దుఃఖపడుతుంది, నా చూసి మళ్ళా ఏడవ, మళ్ళా దుఃఖపడుతుంది, అలా దండ పెట్టుకోకు, అలా రోగం వచ్చి నా సూచించడానికి ఏం దండపడదు. నేను పూర్తిగా విశ్వసించు, నేను నమ్ము, నిన్ను విడుదల చేసే బాధ్యత నాకు వచ్చింది. నేను అజ్ఞానంలోంచి, అహంకారంలోంచి, మోహంలోంచి నేను విడుదల చేసి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ జన్మ మరణ చక్రంలోంచి, ఈ ప్రకృతిలోంచి, ఈ ప్రకృతి వలయంలోంచి, ఈ మాయలోంచి, ఈ జైలులోంచి నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. వచ్చిన హృదయపూర్వకం నన్ను విశ్వసిస్తుంటే భగవంతుని చెప్పిన అభిప్రాయం చూడండి. మీ ఏమైనా విరుద్ధంగా ఉంటే మీ భావాలని, మీ భావాలను త్యాగం చేయండి. భగవంతుడి కోసం ప్రపంచిక విషయాలు కూడా మనం మద్దతిస్తున్నాం, కానీ భగవంతుని ఇద్దరు తత్వాలు మనం మద్దతిస్తున్నామండి. ఎలా లేచిన వారు రాత్రి పడుతున్నారు, మనం స్మరించేది లోకాన్ని, జీవించేది లోకం. నేను ఈశ్వరుడికి చోటు విడుదలకి అని చెప్పి కూర్చోడం. ఏ విషయాలైతే మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవడానికి, నైతికంగా అభివృద్ధి అవడానికి, భౌతికంగా అభివృద్ధి అవడానికి ఏ విషయాలైతే మీకు అంతొస్తున్నాయో అది విషయాన్ని విడిచిపెట్టండి. ఇట్ ఇస్ పాయిజన్, ఇట్ ఇస్ మియర్ పాయిజన్, ఇట్ ఇస్ షీస్ పాయిజన్. సమస్యను సృష్టిస్తుంది మనస్సు కంటే పెద్ద సమస్య ఏమి లేదు. ఈ మనస్సు అనే సమస్యను పరిష్కరించడానికి ఈ జీవితం ఎంతకాలం నుంచి ఖర్చు పెడతాం? దేహం మారచ్చు, ఈ ఊరు మారచ్చు, ఈ జాతి మారచ్చు, ఈ దేశం మారచ్చు, ఈ లోకం మారచ్చు, కానీ మనసు ఎంతకాలం అవుతుంది అంతకాలం సంసారం కూడా మనిషి కూడా నీడ ఏదైతే వస్తుందో మనసు అంతకాలం సంసారం కూడా. మన భగవంతుని ప్రేమించడం అన్న విషయంలో కపటం కనుక లేకపోతే తప్పనిసరి మన అహంకారం మీద కలిగిపోవడం మీద కపటం కాదు. నిజం కాకపోతే కాదు, మనం యథార్థం చెప్పడానికి లోకానికి భక్తులు అంటే దేవునికి భక్తులు కావాలి. నా అందరి భక్తులు నేను కాదంటే లేదు, కానీ లోకానికి భక్తులు దేవుడు. లోకానికి దగ్గరగా ఉన్నాం, లేదు దేవుడికి దగ్గరగా ఉన్నాం. మీ వరకు మీకు చెప్పడం లేదా? నాకే చెప్పించాలని మీ నేను మర్యాద అన్ని మాటలు నాకే చెప్పించడం మీకు ఏమైనా మర్యాదగా ఉంది. పరమేశ్వరుడు మీ అందరి హృదయాల్లో మీ ఆత్మలోకంలో ప్రకాశిస్తున్న స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడే, ఆ స్టేట్మెంట్ మనం మర్చిపోయి ఈ దేవుడని, ఆ దేవుడని, ఈ దేవుడని, ఆ దేవుడని, అక్కడని చెప్పిన ఈ గురువుని, ఆ దేవుడిని మన హృదయంలోని చదివి ఉన్నామని ఈశ్వరుని వదిలేసి సోదర మహాశైలరా, మీకు కళ్ళకు కనిపించే బయట విగ్రహాలకు ఉపాసన కోసం నిజమైన దేవుడి హృదయంలోని ఉన్నాడు. విభూతి యోగంలో భగవద్గీత విభూతి యోగంలో మొట్టమొదటి భగవంతుడు చెప్పింది ఏంటంటే, మీ అందరి హృదయాల్లో ఆత్మగా ప్రకాశిస్తున్నాను ముందు చెప్పే తర్వాత నేను రాముని కృష్ణుని కుమారస్వామిని చెప్పాడు, కానీ ముందు అది చెప్పరు. నా మాట నమ్మండి, నా మాట నమ్మండి, నేను చెప్పిన మాటలు మీకు అబద్ధం అనుకుంటే విభూతి యోగం మీరు చదవరు. రాతి మనుషులందరికీ రాతి దేవుళ్ళు చూపిస్తేనే కానీ వీళ్ళకి బుర్ర పట్టదు. మీ తల్లి కడుపు నుంచి మీ శరీరం బయటకు వచ్చింది, అది వేలాది మైలు ప్రయాణాలు చేశారు కదా యాత్రలకు, ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి, కొన్ని వందల మైళ్ళు కొన్ని వేలు మైళ్ళు పాటికి ప్రయాణాలు చేస్తుంటారు కదా. మీ హృదయంలోకి ఒక అంగుళం దిగదు కదా, మీరు మైళ్ళది మీరు మీ హృదయంలోకి ఒక అంగుళం దిగండి. అప్పుడు హృదయంలో ఆత్మలు ఎలా ప్రకాశిస్తుందో భగవంతుడు మీకు తెలుస్తుంది, ఆ రుచి మీకు తెలుసు, ఆ కాంతి మీకు తెలుసుకుని ఆ దేదర్శి మీకు తెలుసు. మీరు మైళ్ళు ప్రయాణం చేయొద్దు, పర్లాంగులు ప్రయాణం చేయొద్దు, మీ హృదయంలో ఒక అంగుళం దిగండి. ఒక అంగుళం, ఒక అంగుళం దిగండి, ఒక అంగుళం, ఒక అంగుళం దిగితే అప్పుడు ఈశ్వరుడు యొక్క తేజస్సు ఎలా ఉంది మీకే తెలుస్తుంది. మిమ్మల్ని మైలు ప్రయాణం చేయమంటున్నది, పర్వాంగులు ప్రయాణం చేయమంటున్నది. మీ చేతులు కలపకండి, మీ కాళ్ళు కలపకండి, మీ తలకాయ కలపకండి, మీ ఇంద్రియాలు కలపకండి, మీ మనసు చూడండి. మీ హృదయంలో ఒక అంగుళం దిగడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఏమి శ్రమ పట్టడం లేదండి, మిమ్మల్ని ఏమి కుర్చీల మీద కూర్చోమటం లేదు, చాపలేసి కూర్చోమటం లేదు, మంచాల మీద కూర్చోమటం లేదు. మీరు ఎక్కడ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి, కానీ ఒక్క అంగుళం లోపల దిగడానికి ప్రయత్నించి ఒక అంగుళం చాలండి. వేలాది మైలు బాహ్యంగా ప్రయాణాలు చేశారే, పర్లాంగులు కూడా నేను ప్రయాణం చేయడం అడగటం లేదే. అందరు నా హృదయం అందరి హృదయంలో ఉన్న పరకాయిస్తున్న పరమేశ్వరుని తెలుసుకోవడం కోసం ఒక్క అంగుళం లోపలికి దిగలేరా? ఒక ఇంచి మాత్రమే, ఒక అంగుళం దిగండి లోపలి. పర్లాంగులు కూడా వద్దు, ఒక అంగుళం దిగండి. 100 సంవత్సరాలు జీవించి ఒక అంగుళం కింద దిగలేకపోతే శరీరం విడిచిపెడుతున్నాను. సత్యజ్ఞానం లేని జన్మ ఫలం ఏమి ఒప్పుగా రావేలా అరుణాచల. జ్ఞానం రాకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే సాధించి ఏముంది అరుణాచలేశ్వర? జ్ఞానాన్ని సంపాదించడం మానేసి ఈ శరీరం విడిచిపెట్టేస్తే ఈ శరీరం ఏం సాధించింది? ఎన్ని బస్తాలు బియ్యం అన్నం తిన ఏం సాధించాలి? గౌతమ బుద్ధుడు అన్నాడు, నా శరీరమే నా కూడా రానప్పుడు నా శరీరం తొలి సంపాదించిన నా కూడా వస్తాయి. నా శరీరమే నా కూడా రానప్పుడు నా శరీరమే నా కూడా రానప్పుడు నా శరీరం తొలి సంపాదించిన నా కూడా వస్తాయి. పోనీ నా శరీరమే నా కూడా రావడం లేదు, నేను మరణించిన తర్వాత పోనీ ఈ మాట వదిలేదు. నేను ఎంతో వృద్ధిగా ప్రేమించుకుని నా శరీరం ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించుకుని నా శరీరం నా కూడా రానప్పుడు మీరేలా వస్తారు? నా కూడా నా కాళ్ళు నా కూడా రావటం లేదు, నా చేతులు నా కూడా రావటం లేదు, నా తలకాయ నా కూడా రావటం లేదు, నా శరీరం ఒక్క భాగం కూడా నాకు రావటం లేదు. నా కూడా వస్తాను, నేను చచ్చిపోతే నా కూడా వస్తుంది, మీరేలా వస్తారు? నాకు జ్ఞానము లేని జన్మ ఫలం నేను ఒప్పుగా రాలేదు. జ్ఞానం సంపాదించకుండా ఆత్మను తెలుసుకోకుండా ఎవడైతే తన తాను తెలుసుకున్నాడో వాడే జ్ఞాని, ఎవడైతే సత్యాన్ని తెలుసుకున్నాడో వాడే జ్ఞాని, ఎవడైతే తన స్వరూపంగా ప్రకాశిస్తున్న ఆత్మను తెలుసుకున్నాడో వాడే జ్ఞాని. తన తాను తెలుసు ఎవడైతే తెలుసుకోలేదు వాడు ఎంత తెలుసుకున్నాడో అజ్ఞాని. అంటే జ్ఞానాన్ని పొందకుండా శరీరానికి ఆయన విడిచిపెట్టి శరీరం ఎందుకు వచ్చింది? ఈ జన్మ యొక్క ఫలితం ఏమి సాధించింది? జ్ఞానాన్ని పొందకుండా నీవు ఎన్ని సాధించినట్టు ఒకటి లేనిస్తున్నారు. మన జ్ఞానాన్ని పొందకుండా మీ జీవితంలో ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ, ఎన్ని సాధించినప్పటికీ ఒకటి లేని సొన్న, ఒకటి లేని సొన్న, సొన్నకి వెళ్ళించి సొన్నకి విలువంతంలో మన జ్ఞానాన్ని సంపాదించమని శరీరం పొందిన తర్వాత మనం సాధించింది ఎందువని. మీరు మేళ్ళ కట్టచ్చు, నిద్రలు కట్టచ్చు, ఎకరాలు పోయేసుకోవచ్చు, రూపాయలు సంపాదించవచ్చు, ఎంతో ఐశ్వర్యాలు మీరు పెంచుకోవచ్చు, కానీ ఇవన్నీ మీరు సంపాదించుకుంటే కానీ జ్ఞానం లేకుండా ఈ మటుకే సంపాదించి మీ శరీరం విడిచిపెడితే ఎన్ని ఊటి లేని సున్నారు. మనం కళ్ళు ఉండి చూడలేకపోతున్నాం, చెవులు ఉండి వినలేకపోతున్నాం. మీకు నచ్చిన మాట ఒకటి పుచ్చుకోండి, మీకు నచ్చిన మాటే, మీకు ఇతరమైన మాటే, మీకు నచ్చిన మాట ఏదో ఒక మాట తీసుకోండి, దాని హృదయంలో మరణం చేసుకుని నానబెట్టుకో. ఇప్పుడు నేను ఏదో కొన్ని మాటలు చెప్పాను కదా, అన్ని మాటలు మీరు వద్దు, ఇక్కడ వదిలేనుకోండి, ఇక్కడ దించే మరి మోసుకెళ్తారా ఇంటికి మీరు? సరే ఈ మాటలను మోసుకెళ్తారా? మీ మొత్తం గొరవ అవుతాయి, మొత్తం మాటలు మీరు ఇంటికి మోసుకెళ్ళద్దు. మీకు నచ్చిన మాట ఒకటి గోదా వేసుకోండి, మీ కొంగు కట్టుకోండి. మీకు నచ్చిన మాటే, మీకు నచ్చిన మాట కొంచెం మీ గుడ్డకి ఎలా కట్టుకోండి, మీ ఇలా మీ గోదాన్ని వేసుకోండి, ఇంటికి పట్టుకెళ్ళి మొత్తం అన్నీ వద్దు, ఒక మాట తీసుకోండి. ఆ ఒక్క మాటని మీ జీవితంలో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ మెడిసిన్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడో
లాయర్ లాని ఎలా ప్రాక్టీస్ చేస్తాడు, ఫిలాసఫర్ ట్రూత్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడు. అది మీకు నచ్చిన మాట, మీరు నచ్చిన మాటను దాన్ని ఆచరణలో పెట్టండి. మీకు జ్ఞానం మీకు నచ్చిందే, మీకు ఎతరైన చేసిన తినడు కూర, కూర మీకు ఎతరైన కోరేసిందే తినడు కూర, మీకు ఇష్టమైన కోరేసింది తినడు కూర, మీకు ఎతరైంది చేసి నాలుగు మిత్రులు తినండి, మీకు ఎతరైంది వేసుకుని తినండి. అయితే మీకు నచ్చిన మాట ఒక మాట తీసుకోండి, ఆ మాటను మీరు ఆచరణలో పెట్టండి, మీరు మననం. మీకు నచ్చ మాట నాకు వదిలే, మీ నచ్చిన పట్టుకండి. మీ మనవలను జ్ఞాపకం ఉంచుకోమని మీకు చెప్పాలి, మనవలను జ్ఞాపకం ఉంచుకోమని మీకు చెప్పాలి, అది చెప్పక్కర్లేదు. దేవుడు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాలి, ఏం న్యాయంగా ఉందండి?